సప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం. మనం చేసే ప్రయత్నాలు చెయ్యాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరానుగ్రహం గురు అనుగ్రహం ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా బిలీఫ్ ఉండాలి. బిలీఫ్ అంటే భగవంతుడిని వాడు ఒక ఉన్నాడని అంటే బిలీఫ్ ఉండాలి. తర్వాత మోక్షాన్ని పొందాలనే కాంక్ష ఉండాలి. మోక్ష పదార్థం అనేటువంటి నారాయణుడు ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి సరైన విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో లోపం పనికిరాదు. మనం ఇతరులతో కాదు పోరాడతాం, మనలో అవిశ్వాసంతో మనం పోరాడాం. భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సంశయం మనకు వచ్చినప్పుడు, అవిశ్వాసం మనకు కలుగుతున్నప్పుడు మనతోటే మనం పోరాటం పెట్టుకోవాలి. మనకి ఈశ్వర సాక్షాత్కారం కలగడం కోసం, అంటే ఈశ్వర సాక్షాత్కారంతో మీరు సామాన్యం అనుకోకండి, ప్రపంచం మనకి ఎంత స్పష్టంగా గోచరిస్తుంది, లోపల వస్తువు కూడా అంత స్పష్టంగా గోచరిస్తుంది. మసకక మసకక కదండి, అస్పష్టత కానీ స్పష్టత ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. అంటే అది మీరు ఈశ్వరుల పట్ల విశ్వాసంలో మీకు కొరత పనికిరాదు. సాధనంటే ఏమి లేదు. ఏదైతే మనం నేను 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 అని అంటున్నాము, ఆ నేను నేను కాదని తెలుసుకోవటం సాధన లక్ష్యం, అదే సాధన గమ్యం. మనం అంటే నాకు నేను 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 నీ నేను నిజంగా ఆ నేను ఏదైతే మనం నేను నేనేమో అదే నిజంగా మనం అయితే దాన్ని తొలగించుకోవాల్సిన పని లేదు. నాది 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 అని అంటాం. ఆ నాది అనేది నిజమైతే అందులోంచి బయటకు రావాల్సిన పని లేదు. ఏదైతే నాది అనుకుంటున్నావో అది నీది కాదని తెలుసుకోవడానికే సాధన. ఏదైతే నేను నేను అని అంటున్నావో ఆ నేను నువ్వు నేను కాదని తెలుసుకోవడానికి సాధన. అంటే నువ్వు కాని నేను నువ్వు తొలగించుకోవడానికి నీ ప్రయత్నం యొక్క లక్ష్యం, అది నీ జీవిత గమ్యం. అంటే ఏదైతే అహంకార కల్పితం, ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నాను, ఆ నేను కల్పించిన బంధువులు ఆ నేను ఎంత అనేదము, ఆ నేను ఎంత అసత్యము, ఆ నేను కల్పించిన బంధుత్వాలు, ఆ నేను కల్పించిన స్నేహాలు, ఆ నేను కల్పించిన విరోధాలు అంటే అసత్యం. మీకు ఇష్టం ఉన్నా లేకపోతే ఇది అంగీకరించేరా. సో మనకున్న బంధుత్వాలు నిజం కాదు, స్నేహాలు నిజం కాదు, విరోధాలు నిజం కాదు. ఇంకా ఈ నేను మీరు అహంకారం మీద ఏర్పడి వచ్చింది ఏది నిజం కాదు. ఇంకా ఆయన నిజం కాదు, అహంకారమే నిజం కాదు. అసలు అదే నిజం కానప్పుడు అది కల్పించబడినటువంటి వస్తువులు కూడా నిజం కాదు. అది ముందు మనకు అర్థం కాదు. అది ముందు మనకు అర్థమైతే ముందు మన మనస్సు చలబడాలి. ఏదైనా మన అహంకారం మీద ఆధారపడి ఏదైనా వస్తువులను సంతోషం తీసుకుంటున్నాం అనుకోండి అనుకోండి, అహంకారం మీద ఆధారపడి మనం పొందే సంతోషాలను కూడా పరిణామాలు కంప్లీట్గా దుఃఖకుండా అయిపోతుంది. ఎక్కడైనా రేపు కదంత దుఃఖం కింద మారి అహంకారం వల్ల మీకు ఏ ప్రెజర్ తీసుకున్న లోపం అదంతా దుఃఖం కింద మారిపోతుంది. రాగద్వేషాలు ఉన్నవాడు, ఇష్ట అయిష్టాలు ఉన్నవాడు అహంభావం అయిత స్థితిని పొందలేదు. అహంభావం నిజం కాదు, అది కల్పించిన విషయాలు నిజం కాదు. మరి ఏది నిజం? అహంభావ రహిత స్థితి నిజం. రాగద్వేషాల నుంచి విడుదల పొందిన వాడి కానీ అహంభావ రహిత స్థితి పొందలేడు. అహంభావ రహిత స్థితిని పొందిన వాడి కానీ అమృతాన్ని పొందలేడు. అమృతానుభవం పొందిన వాడి కానీ జన్మ మరణ ప్రవాహం నుంచి విడుదల పొందలేడు. వివరణలతో ఈ ప్రపంచం నిజమో నిజం కాదా అని ఉంటుంది. అసలు నువ్వు నిజమో ఉన్నావు కాదు తెలుసుకోవాలి. ఈ కాలక్షేపం పాట నేను వదిలేదున్నాయి. నువ్వు నిజమా కాదు విచారణ చేసుకో. ప్రపంచమే నేను చూసి వ్యతిరేస్తాను. ఆ సంగతి ఆడికే తెలియదు, నా కూడా నీకింది కదా అనుకుంటాను. అది ఎంత ధ్యానం చేస్తుందో నేను తెలియటం లేదు. ప్రపంచం నిజమా కాదా అని చర్చించేవాడు వాడి గురించి వాడికే తెలియదు, వాడి గురించి వాడికే తెలియనప్పుడు నాకు ఆ మాట్లాడేంటని లోపల అనుకుంటాను. ఆ మాత్రం బుద్ధి కూడా తెలియదని నేను తెలుసుకుంటాను. ఆ చిన్న బుద్ధి కూడా లేదు, పెద్ద బుద్ధి అక్కర్లేదు, ఆ చిన్న బుద్ధి కూడా లేదు. అంటే మనం ఏం చేయాలంటే చిన్న చిన్న పనులు కూడా పెద్ద మనస్సుతో చేయాలి. చిన్న పని కూడా పెద్ద మనస్సుతో చేయాలి, పెద్ద హృదయంతో చేయాలి, పెద్ద బుద్ధితో చేయాలి. అంటే మన ఇంట్లో దారిద్ర్యం ఉన్నా మనసులో దారిద్ర్యం ఉండకూడదు. ఇంట్లో అనారోగ్యం ఉన్నా ఇంట్లో దారిద్ర్యం ఉన్నా మనసులో దారిద్ర్యం లేకుండా చూసుకోవాలి. అంటే మనస్సులో సంపద ఉండాలి, ఇంట్లో సంపద కాదు. మనస్సులో కనుక సంపద ఉంటే వారికి ఈశ్వర సాక్షాత్కారం, ఈశ్వరానుభవం కలుగుతుంది వాడికి. అంటే మీరు ప్రయత్నం ఎప్పుడు ఇలా చేయాలనుకోవద్దు, ఎప్పుడు ఇలా మీరు కష్టపడవలసింది అనుకోకండి. కొంత దూరం మీరు కష్టపడి కొంత దూరం మీరు సాధన చేస్తే తర్వాత మీ సాధనతో ప్రయత్నం లేకుండా, మీ ప్రయత్నంతో పని లేకుండా దానంతరమే న్యాచురల్గా నార్మల్గా ఆ పని జరిగిపోతూ ఉంటుంది. అంటే నీకు లోపలికి వెళ్ళిపోయి అంటే మూలతలంపు ఎక్కడి నుంచి అయితే ఉపయోగిస్తాడో దాని పక్కకి నెమ్మదిగా నెమ్మదిగా స్లోగా స్లోగా నీ మనస్సును కొంచెం స్నేహం చేసుకుని దాంతో విరోధం పెట్టుకోకుండా ఈ మాయని నా మాయని ఎవరో దీవించలేరు అన్నాడు భగవాన్. కోటి మందిగా ఒక్కడ సాధన చేస్తాడని మనం ఏం సాధకులం కాదు, మనం కాలక్షేపం మహానులతోటి కాలక్షేపం చేస్తాడు. నా మాయను ఎవరూ జయించలేడు, నా పాదాలను ఆశ్రయించినవాడు సర్వము నేనే అనుకుని తనను తాను పోగొట్టుకున్న వాడికి నేను తెలియబడతాను. నన్ను మనం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము, ఆయన తెలియబడటానికి ఆయన సిద్ధంగా లేడు. ఇన్ని మాటలు ఇది కబుర్లో కాకరకాయ కానీ మందులు నేను పోగొట్టుకోవడానికి అది ఉంటుందో కోపంలో వదిలేదు. అది పోగొట్టుకోవడానికి మనం సిన్సియర్గా కూడా ప్రయత్నం చేయటం లేదు. భగవంతుడు మనం మోసం చేయలేదు, మన హృదయంలో ఏమైనా తెలుసు. మన హృదయాన్ని పట్టుకుని చూస్తారు కానీ మన కాలం చేతుల్ని పట్టుకుని చూడాలి. ఎందుకంటే ఈ జన్మకైనా రాబోయే జన్మకైనా జ్ఞానం కలిగి హృదయంలో తలకాయలు ఎవరికి ఇంతవరకు ఈ తలకాయలు జ్ఞానం కలగలేదు. ఈ మాయ చాలా విచిత్రంగా ఉంటుంది. మాయ ఎక్కడుందనుకుంటాం, మన మనస్సే మాయ. మాయ ఎక్కడుందో ఎక్కడుందనుకుంటాము, మన మనస్సే మాయ. ఇది కావాలనుకోవటం మాయ, ఇది వద్దనుకోవటం మాయ. సుఖం కావాలనుకోవటం మాయ, కష్టం రాకూడదనుకోవటం కూడా అదే మాయ. శుభం రావాలనుకోవటం మాయ, మరి అశుభం మా ఇంటికి రాకూడదనుకోవడం కూడా మాయ. మాయ స్వరూపం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈశ్వర కటాక్షం పొందిన వాడికి కానీ మా యొక్క చేష్ట వేయాలంటావు మనకి తెలియదు. అంటే భగవంతుడు ఏం చేశాడంటే నా మాయని జయించడం కష్టం, నా పాదాలను ఆశ్రయించిన వాడికి, నా పాదాలను స్థిరమైన భక్తి ఉన్నవాడి మటుకు నా మాయలోంచి బయటకు పడగలడు. నా మాయను జయించిన వాడు దాన్ని ఓవర్కమ్ చేసిన వాడు అవధులు లేని సుఖాన్ని పొందుతాడు అన్నాడు భగవంతుడి గీతలో. ఎవడైతే నా మాయను జయించాడో మాయలోంచి విడుదల పొందాడో వారి యొక్క మనస్సులోంచి ఎవరైతే మనస్సు లేదో ఆత్మ లేదు, మనసుకి ఆత్మకి ఎక్కువ సంబంధం లేదు. మన మనస్సు పరిధిలో ఉన్నాం, ఆ మనస్సు పరిధిలోంచి ఆ మనస్సు వలయంలోంచి విడుదల పొందితేనే కానీ ఆత్మానుభూతి అనేది కలగదు. ఇవన్నీ ఎంతైంది డిఫరెంట్. ఈ రెండు దాని వలయంలో దాని పరిధిలో మనం ఉన్నాం, ఏం అక్కర్లేదు. మనకు 100 కోరికలు ఉన్నాయని కొన్ని ఉదాహరణకు మనసులో కోరికలు ఎక్కడ ఉంటాయి, శరీరంలో ఉండవు మనసులో ఉంటాయి. చైతన్యంలో కోరికలు ఉండవు, శరీరంలో కోరికలు ఉండవు, కోరికలు మనసులో ఉంటాయి. 99 కోరికలు జయించాలనుకున్న ఇంకో కోరిక నీరిపోయింది, ఆ ఒక్క కోరికలు నాకు పొందడానికి తీసుకొస్తుంది. దీన్ని బట్టి మాయను జయించడం ఎంత కష్టం ఆలోచించాలి. అంచేత రూప బుద్ధిని తగ్గించుకుని నామబుద్ధిని తగ్గించుకుని అయ్యాను సో సో నేను పరాణామాన్ని పరావాన్ని అనుకోవటం ఆ నాన్సెన్స్ అంతా వదిలేసి దేనితోటి కాలక్షణ కిందకుండా గౌరవాలతోటి అగౌరవాలతోటి బాకీ విషయం అహంభావన కల్పించే విషయాలతో నువ్వు దేనితోటి కాలక్షణ పొంది నీ అహంభావన పెరిగిపోతాం నీకు తెలియదు. ఇప్పుడు కృష్ణ చేస్తా నిత్తరా పెరిగిపోతుందో అహంభావన కల్పించే విషయాలతో నువ్వు దేనితోటి కాలక్షణ పొంది నీ అహంభావన పెరిగిపోతాం. సాధనంగా ఏం లేదు, నీ మాటలో నీ చేతలో నీ యాక్షన్లో నీ ప్రవర్తనలో దైనందిన నీ దైనందిన జీవితంలో దేహాభిమానాన్ని ఎంతవరకు నువ్వు తగ్గించుకుంటున్నావు అదే సాధన కానీ. అంటే నీకు మనస్సుకు లోచూపు కలిగితే అనుభవించండి అంతర్యాన్ని ఈశ్వరుడు దొరికిన వాటి ఎలగలుగుతుంది నీ మనస్సు లోపలికి వెళ్ళిపోయింది, మనస్సు లోపలికి వెళ్ళిపోయింది, మనస్సు లోపలికి జరిగిపోయింది, మనస్సుకి అంతర్యకత్వం వచ్చేపోయింది, వాసనలు నశిస్తాయి. అది మనస్సు బాహ్యముఖం అవుతుంటే వాసనలు పెరుగుతాయి. అది సిద్ధాంతం. నీ మనసు చేరకంలో నువ్వు చూసుకో, నీ గమ్యం ఏంటో నువ్వు అర్థం చేసుకో. అది లోపల కడుతుందా, మనసు లోపల కడుతుందా, బయటకు వస్తుంది అది చూసుకో. లోపల కడితే పునర్జన్మ హేతువులు నశిస్తాయి, బయటకు వస్తాయంటే పునర్జన్మ హేతువులు నాకు పెరుగుతాయి. అంటే గడ్డి తాడులో ఆ గడ్డి పడక తీస్తే ఇంకా గడ్డి తాడు ఉండదు. అలాగే నీ మనసులో ఉన్న వాంఛలు, నీ మనసులో ఉన్న కోరికలు, నీ మనసులో ఉన్న ఇష్టాయిష్టాలు తీసేస్తే మనస్సు ఉండదు. నేను ఒక శాస్త్రంలో చదివాను, ప్రపంచంలో ఎప్పుడు మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు చేసే పని కూడా ఇంకా ఈ ప్రపంచంలో ఆ పరిణామాలు ఏం చేయాలంటే మంచివాళ్ళు ఇంకా చెడ్డవాళ్ళు అయితే మంచివాళ్ళు ఇంకా మంచివాళ్ళు అవ్వలేరట్లేదు కాదు, మంచితనం ఆగిపోతుంది ఏదో కొంత దూరం వచ్చి ఇంకా పరిణామాలు వాళ్ళ పాత్ర కూడా ఉంది, దుర్యోధన పాత్ర కూడా ఉంది పరిణామం. మీరు కొంతవరకు మంచివాళ్ళు అనుకోండి, ఆ మంచితనం ఆగిపోతుంది. ఏదైతే చెడ్డవాళ్ళు ఉంటేనే మీ మంచితనం పెరుగుతుంది, మీ మంచితనానికి ఉన్న బలం పెరుగుతూ ఉంటుంది. స్వామి వివేకానంద తరచుగానేవాడు ఈ సృష్టిలోకి ఎందుకు వచ్చామంటే మనం బలోపేతం అవటానికి వచ్చాం, ఆధ్యాత్మికంగా నైతికంగా బలం పెంచుకోవడానికి వచ్చాం. అందరికి తప్పించి ఇంకో లక్ష్యం లేదు ఈ భూమి మీద. దేశం కంగారు పడుతుంది, చచ్చిపోతామని కంగారు పడుతుంది. దేహం యొక్క ప్రారంభం నశించే వరకు ఎవరికి చావురా. దేహం యొక్క ప్రారంభం ఖర్చయ్యే వరకు ఒక్క నిమిషం ముందు మనకు చావురా. ఆ ప్రారంభం పూర్తి అయిపోయింది, ఒక క్షణం నిలబడదు ఆ శరీరం. ఆ గడిపిన శరీరం క్షేమం మీద కూర్చోండి. మీ చావు గురించి ఏం పట్టింపులు పెట్టుకోవద్దు, తొందరగా చనిపోతాం అనుకోవద్దు. ప్రారంభం మీ దేహం ప్రారంభం ఎంతకాలం, మీ దేహం యొక్క ప్రారంభం ఎంతకాలం ఉందో, ఏ కష్ట సుఖాలు మీరు అనుభవించాలి, మీరు ఊరేగింపులు ఉన్నాయో లేకపోతే ఎక్కడైనా మొట్టికాయలు చెన్నారు, మీకు సన్మానాలు ఉన్నాయో లేకపోతే అగౌరవాలు ఉన్నాయో, అవమానాలు ఎన్ని ఉన్నాయో సన్మానాలు ఎన్ని ఉన్నాయో. సన్మానాలు 50% అవమానాలు 50% ఉండొచ్చు, ఒకవేళ అవమానాలు 90%, సన్మానాలు 10% ఉండొచ్చు. ఇవన్నీ ఏదీ లేదు కదా, మీ దేహ ప్రారంభం ఎన్ని భాగాలు. ఇవన్నీ నీ అహంకారం అంటే దేహం నేననే తరం పంచలేదు, నీ సన్మానాలు అంతేలేదు, నీ అవమానాలు కూడా అంచలేదు. ఒక ఏమంటే ఆ జ్ఞాని ఒక్కడే నిజమైన సూక్ష్మ ఆత్మస్థితి పొందని వాడు, ఆత్మానందం పొందని వాడు, వాడిదే నిజమైన సుఖం. నిజమైన సూక్ష అంటే వాడు అంటే మీరు ఇంట్లో ఏదైనా పనితో పని శ్రద్ధగా చేసుకోవాలి, పని దొంగలంటే నవ్వుకోవడం అని లేనప్పుడు ధ్యానం చేసుకోవాలి. ఇంట్లో పని ఉంటే పని చేసుకోవాలి, పని లేనప్పుడు జపం ధ్యానం చేసుకో, టైం మట్టి కాలం పాటు చేయకూడదు. పనితో పని పని చేసుకోవాలి, పని లేదని కూడా మీరు జపమైనా చేసుకోవాలి, ధ్యానం అయినా చేసుకోవాలి. ఓ సద్గ్రంథాలు నాకు తగ్గించాలి అంటే సద్గ్రంథాలు చేతిలో ఉన్నా కొన్ని దోషాలు పోతాయి. ఆచార్య సమూహాలు అన్నారు మోక్షంగా నటించు, ఆత్మజ్ఞానం మాట అటించు. అసలు మీకు సత్పురుషులతో స్నేహం చెయ్యాలి, సత్పురుషులు సహవాసం కావాలన్నట్టు ఆ సజ్జన సజ్జన సాంగత్యం సజ్జనులు దొరకటం, సజ్జనులు దొరికిన వారితో సాంగత్యం చెయ్యాలని అభిలాష రావటం, దాని కూడా అనేది జ్ఞానం పుణ్యం ఉంటుంది. కానీ మీకు సాధ్యం కాదని ఆచార సమూహాలు మీకు వచ్చిందా సత్పురుషుని ఎదురుగుండా కనిపిస్తున్నా వాడితో మీకు స్నేహం చేయాలని అనిపించదు. కానీ దోషం అది మీ ముఖం అధ్యయనం. కొంతమంది అంటూ ఉంటారు మీ మెడ్రాసులో చాలా కాలంలో ఉంటే రమణ మహర్షి గారు ఉన్నప్పుడు ఎప్పుడు అరుణాచారం వెళ్ళి చూసి రాలేదు, అది ఉండాలి కదా ప్రారంభంలో ఉండాలి. అంటే మీకు పూర్వపుణ్యం లేకపోతే సత్తు సజ్జన సాంగత్యం చేయాలనే బుద్ధి కూడా కలగకపోన్నాడు స్వామి ఆచార్యవాడు. అంటే నేను ఏ పని చేసిన విచారణ మార్గంలో ఏంటంటే అది మీ చిత్తశుద్ధితో చేయాలి, ఏకాగ్రతతో చేయాలి, పవిత్రతతో చేయాలి. వేదలాపంగా చేయడం కాకుండా ఏదో కాలక్షేపంగా చేసి యాంత్రికంగా కాకుండా చిత్తశుద్ధితో చెయ్యాలి, సిన్సియర్గా చెయ్యాలి. మన వాళ్ళు చెప్తారు మీరు చిత్తశుద్ధితో ఏ ప్రయత్నం చేసినా జరగచ్చు. మనం చేస్తున్న ధ్యానం, మనం చేస్తున్న జపం, మనం చేస్తున్నటువంటి పూజలు పుణ్యాలు అన్ని చిత్తశుద్ధి కలగడం కోసం. ఈశ్వరార్పితం నేత్యకృతం చిత్తశోధకం ముక్తి శోధకం. అంటే నువ్వు ఏ పని చేసినా ఈశ్వరార్పితంగా ఉండాలి, నీ మాట చేత తలంపు ఈశ్వరార్పితంగా ఉండాలి. నువ్వు మనసులో ఏదైనా ఒక వస్తువు ఎవరికైనా మామిడి పండు చేతికి ఇస్తున్నావు అనుకో, పైక నాకైన ఈశ్వరార్పణ అంటే ఇక ఎల్లని చూడటం లేదు, నేను పుల్లని చూడటం లేదు, ఈశ్వరుడికే అది ఇచ్చి ఈశ్వరుడికి లోపల మీద అంతర్యాన్ని కానీ ఈశ్వరుడికి అది ఈశ్వరార్పణ బుద్ధి చోట ఇవ్వాలి. ఏ పని చేసినా ఒక మాట మాట్లాడితే ఒక చేత ఒక తలంపు, చేత కానీ తలంపు కానీ మాట కానీ ఈశ్వరార్పణ బుద్ధి చోట ఆ పని చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేయటం లేదు, అనుకుంటున్నాం అహంకార బుద్ధితో చేస్తున్నాం. అంతా మోసం, ఇతరులు మనం మోసమే చేయటం, మళ్ళీ మనమే మోసం చేసుకుంటున్నాం. మనం చేసేది ఏమో అహంకార బుద్ధితో చేస్తున్నాం అనుకునేది ఈశ్వరార్పణ, అది కూడా మనకి జరుగుతుంది. ఇంకా మోక్షం ఇంక గడపే దాటిలో హిమాలయ పర్వతానికి దాటాడు. ఇప్పుడు మనం చేసేది అహంకార బుద్ధితో చేస్తున్నాం అనుకోలేమనుకుంటున్నాం, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాం. కానీ లోకాన్ని మోసం చేయగలం, కానీ లోకల అంతర్యామంగా ఉన్నటువంటి ఈశ్వరుని మనం మోసం చేయ. వాడు కళ్ళు మీరు అన్ని ఆడుకెళ్ళే, దేహం అంటే ఆడుకెళ్ళే, ఆయన చేతులన్నీ ఆడి, కళ్ళన్నీ ఆడి, కాళ్ళన్నీ ఆడి, అందరిలోనే అంతర్యామంగా ఉన్నవాడైనా, లోపల ఉన్నవాడైనా, బయట ఉన్నవాడైనా, భగవంతుడికి తెలియకుండా ఒక చిన్న పని కూడా మనం చేయలే. ఇంకేక అంతటా ఉన్నాడు కాబట్టి మీకు ఏ తలంపు వస్తుందో ఆ తలంపును కూడా చూస్తున్నాడు. మనం చేసింది ఎలా చేస్తున్నాం, అహంకార బుద్ధితో చేస్తున్నాం, అనుకోటి ఎలా అనుకుంటున్నాం, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాం అని అనుకుంటున్నాం. అంటే నువ్వు ఏకాగ్రతతో చెయ్యాలి. కొంతమంది అక్కడ సొంత పని ఇంకో రకంగా చేస్తారు, ఇతరుల పని ఇంకో రకంగా చేస్తారు. మనం ఎవరైనా ఇంటి కట్టి పెట్టి ఉంటాం అనుకోండి, వాళ్ళ సొంత ఇంటి కట్టి పెడితే మన ఇంటి కూడా కట్టి పెట్టారనుకోండి, వాళ్ళ సాధన అక్కడనే వాళ్ళకి మోక్షం వస్తుంది. అంటే నీకు సత్కర్మ చేయాలి, ఈశ్వరార్జ్ఞాన్ని సంపాదించే కర్మ చేయలేనప్పుడు ధ్యానం చేసుకో, జపం చేసుకో, నీ చిత్తశుద్ధి చేయి, నీ కోరిక లేకుండా చేయి. కోరిక లేకుండా అంటే ఏదో ఆశించి నువ్వు చేయదు, అంటే నీ కోరిక సాటిస్ఫై చేసుకోవడం కోసం, నీ అహం గురించి సాటిస్ఫై చేసుకోవడం కోసం ఆ పని చేయదు. ఈశ్వరాత్మను పొందేటువంటి చెయ్యి వ్యక్తిభావంతో చెయ్యొద్దు, వ్యక్తిభావనతో చెయ్యొద్దు. ఈశ్వరాత్మ చెత్త శోధకం ముక్తి సాధకం. నీ ఈశ్వరాత్మ బుద్ధితో చెయ్యిగా 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 అప్పుడు నీ చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ఎప్పుడైతే కలిగిందో, చిత్తాన్ని ఎప్పుడైతే శోధించావో, నీ ఎప్పుడైతే పవిత్రుడయ్యావో, నీ పవిత్రత, నీ ఏకాగ్రత, నీ నిర్మలత, నీ నిశ్చలత, నీ నిరాడంబరత, నీ సరళత, నీ సరదత్వమే నీకు సమాధి స్థితి తెచ్చి పెడుతుంది. సమాధి స్థితి పొందిన వాడు కానీ తాను అవడం తగ్గుతుంది. అంటే మనస్సు పూర్తిగా నశిస్తున్నా కానీ సమాధి స్థితి పొందదు. సాధన దేనికి? ఏదైతే నువ్వు అనుకుంటున్నావు ఆ నేను కాదు నువ్వు అని తెలుసుకోవటం, ఏదైతే నాది 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 అని లాగుతున్నావు ఆ నాది నేను కాదని తెలుసుకోవటం సాధన గమ్యం. మనం లోకాన్ని మావుడి చెంక నాటినట్టు నాగుతూ ఉంటాం. అది మీద లోక వాసన వాళ్ళు అస్తం లోకాన్ని నాగుతూ ఉంటాం. ఈ మధ్య ఒకరి ఇంటి తింటే ఊరిలో ఎవరొకరు పేరు చెప్తే ఆయనకి ఇంత రుణం గట్ట కాదండి అన్నాడు. ఆయన భక్తుడు, మామూలుగా భక్తుడు. కానీ నీ విచారణ చేసి ఇది భక్తి అని నేను చెప్పిన మాట ఎహానికి పనికి వస్తుందా, పరానికి పనికి వస్తుందా, ఈ మాట భక్తి, ఈ మాట జ్ఞానమా, జిన్నుడిలో ఎవరు గొప్ప అంటే నీ తెలుసుకుని అని చెప్పాను. కాదు ఎందుకు చెప్పింది ఇలాగే ఎంతో కొంత భక్తి లేదంటే భక్తి ఉండే జిన్నుడిలో ఎవరో దేవుడు చెప్పాడు ఇంత రణం ఉందంటే ఎందుకు ఈరికి ఈ జనాభా లెక్కలు ఎంచుకు వాడికి ఎక్కడ ఎక్కడ ఎంచు ఆడపడే ఉంటే ఊరికి ఎంచుకు అన్నా నీ దగ్గరికి ఎవరు వచ్చాడే రుణం చేస్తున్నారు అబ్బాయి నా దగ్గరికి రాలేదు నా అంటే పైసలు ఎంచిపోయాను నీకు కూడా ఇది భక్తే ఇది జ్ఞానమా ఏంటి పైగా నీకు ఎంతో కొంత భక్తి ఉంది కదా నీకు చెప్పిన మాట జ్ఞానానికి పనికి వస్తుందా లేకపోతే నీ చిత్తశుద్ధికి పనికి వస్తుందా ఆడికి అప్పులు ఉంటే ఆడికి ఎవడైతే అప్పు ఇచ్చాడో అని చూసుకుంటాడు నీకంటే తెలియదు నీకేమైనా ఇచ్చారు అప్పుడు నా ఇవ్వడం నీకంటే మరి సమస్య దానిపై ఎస్టిమేట్ వేసుకోవడం ఎందుకు మీరు దీన్ని గజస్నానము అంటారు గజ స్నానం అయితే ఏనుగు శుభ్రంగా స్నానం చేస్తే రోడ్డు మీద కాగానే రోడ్డు మీద మాత్రం దానమే చేసేసుకుంటాం కొంతమంది తూర్ చేస్తారు 10 నిమిషాలు ఆ ఊళ్ళో కూడా ఎత్తిమీద వేసేసుకుంటాం దీన్ని గజ స్నానము అంటారు తూర్ చేస్తారు 10 నిమిషాలు బయటకు వస్తారు ఆ ఊళ్ళో కూడా అంతా ఎత్తిమీద వేసేసుకుంటారు అప్పుడప్పుడు బాగా చేసేసుకుంటారు చివరికి ప్లస్ మీద మైనస్ మీద వేస్తుంది మనం మైనస్ని ప్లస్ చేసుకోవాలి మనం ప్లస్ని మైనస్ చేసుకుంటున్నాం మనం కష్టపడి సాధన చేసుకునేది మైనస్ని ప్రశ్న చేసుకోవడానికి కానీ ప్రశ్న మైనస్ చేసుకోవడానికి కానీ ఉన్న భక్తిని ఓడగట్టుకోవడానికి కానీ ఉండగాన్ని పెంచుకుంటాడు అసలు ఇంకోటి నీకున్న భక్తి నిజమైతే ఒక భక్తి చాలు నీ వాసనాక్షరం పోతాడు ఆ గజేంద్రుడి యొక్క భక్తి వల్లే మహావిష్ణువు ఆయన రక్షించాడు రక్షించేందుకు మోక్షాన్ని వచ్చాడు కేవలం గజేంద్రుడు చదువుకున్నాడు వేదాలు చదువుకున్నాడు ఆ భక్తి వల్ల పరమశుడై మహావిష్ణువు తరింపజేశాడు ధనం వల్ల వచ్చేది కాదు పాండిత్యం వల్ల వచ్చేది కాదు కీర్తి వల్ల వచ్చేది కాదు భాష ప్రక్రియ వచ్చేది కాదు భాషలో మీరు మంచి పనులు చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది అంతేకాని భాషల్లో పని చేయడం వల్ల మీకు మోక్షం రాదు మీరు గుర్తుపెట్టుకోండి కేవలం ఈశ్వరుని గ్రహం లేకుండా ఈశ్వరుని దయ లేకుండా ఆయన పొందడం ఈరోజు రామకృష్ణ పరమహంస భక్తులు నా దగ్గర ఏంటంటే మా రామకృష్ణ పరమహంస గారు సమాధి స్థితి పొందారంటే మీ భగవాన్ సమాధి స్థితి పొందలేదు ఇది కూడా ఏం చెప్పు మనసు బాహ్య ముఖం రూపంలో వచ్చే కూడా రమణనాయుడు గారికి సమాధి స్థితి పొందకపోతే ఆ సమాధి స్థితి కరెంట్ ఆయనకి ఎందుకు ఆయనకు వచ్చింది నష్టం ఏంటి ఆయన పొందొచ్చు కదా ఆ స్థితిని ఆయన పొంది రమణనాయుడు గారు పొందలేదు మన ఆ సమాధి స్థితిని ఆయన పొందొచ్చుంది కదా ఒకసారి నేను విశాఖపట్నం వెళుతున్నాను తండ్రి కొడుకులు నేను ఉన్న కంపార్ట్మెంట్లో కూర్చొని ఆయన విశాఖపట్నం వెళుతున్నారు ఆయన ఎక్కడ రాజమండ్రిలో ఎక్కడ జాయిన్ అయ్యారు ఆ తండ్రి పేపర్ చదువుతున్నాడు కానీ చదువుతూ కొడుకుతో చెప్తున్నాడు అందరూ చెప్పేవాళ్ళు కానీ ఆచరించే వాళ్ళు ఎవరో కనపడటం లేదు నాకు తండ్రి కొడుకు వెంటనే ఎవరో వాళ్ళు మీరు ఆచరించండి దానికి మాట రాలేదు అంటే ఎవరికి ఇతరులను కరెక్ట్ చేయడం కాదు మీకు కావాల్సిన మీరు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి సంస్కృతులు కావాలని సంస్కృతులు కావడము సంస్కృతులు కావాలని ఇతరులను సంస్కరించే వాళ్ళు కాదు వాళ్ళు మనం సంస్కరించుకున్న వాళ్ళు కావాలి వాళ్ళు వల్ల పట్టుకి ఉప్పు చేయలేదు వాళ్ళు వాళ్ళు ఎవరైతే సంస్కరించున్నారు వాళ్ళు ఈ లోకానికి ఉప్పు లాంటి వాళ్ళు వాళ్ళు ఉప్పు లేని పప్పు ఉప్పు లేకపోతే పప్పుకు సారం లేదు ఎవరైతే వాళ్ళు వాళ్ళు సంస్కరించున్నారు వాళ్ళ వల్లే ఈ సృష్టి కలిగిన సారం ఉంది లేకపోతే సొన్న ఇతరుల కాదు మీరు కరెక్ట్ చేయవచ్చు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి మీ వాండరింగ్ మైండ్ని అరెస్ట్ చేసుకోండి మీ మనసులో చేపలేని మీరు ఆఫ్ చేసుకోండి ఇతరులు కూడా మీకేంటి అంటే మీ మనస్సు ఏం చేస్తుందంటే మిమ్మల్ని విచారణ చేసుకోనివ్వకుండా మిమ్మల్ని సాధన చేసుకోనివ్వకుండా ఇతరుల మీదకి లోకం గొడవ ఇంకో గొడవ ఇంకో గొడవ మీదకి వెళ్ళిపోతున్నారు కారణం మీకు పుణ్యబలం లేకపోతే సంస్కృతులు కావడము, సంస్కృతులు కావడము ఇతరులు సంస్కరించేవాడు కాదు, వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోవడానికి కావాలి. వాడిని వాడు కరెక్ట్ చేసుకోవాలి, వాడిని వాడు రిఫారం చేసుకోవాలి. సాధకుడు నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను రిఫారం చేసుకోవాలి. ఇంకా భగవాన్ అంటున్నారు, ఆ మనస్సు శేష లేకుండా నశించాలంటే ఇది ఒకటే మార్గం విచారణ మార్గం. నేను అనే తలంపు నీకు వస్తాను కదా, ఈ తలంపులన్నీ వచ్చి ఆ నేనెవరు, నీకు అనేక తలంపులు వస్తున్నా, ఈ తలంపులన్నీ వచ్చి ఆ నేను ఎవరు, ఆ మొదటి తలంపులు పట్టుకుంటే దాని మూలంలో ఒకటి జారుతూ ఉంటుంది, దానికి వచ్చి ఇతర తలంపులు తగ్గుతూ ఉంటాయి. నీకు ఆందోళనగా ఉందనుకో, ఏదైనా విషయంలో ఆందోళనగా ఉందనుకోండి, ఆందోళన పడుతున్నా ఈ నేనెవరు, నీకు ఏదైనా భయం ఇస్తామనుకో భయపడుతున్నా ఈ నేనెవరు, నీకు ఎవరి ఏదైనా అయిష్టం వస్తామనుకోండి ఏ అయిష్టం వస్తున్నటువంటి ఈ నేనెవరు. కానీ దాన్ని వెదకటం తెలిస్తే దాని స్వరూపం మీరు తెలుస్తుంది. ఎన్ని తలంపులు ఉన్నా ఇబ్బంది లేదు, ఎన్ని ఎన్ని ఉన్నా పడలేదు, మీరు విచారంలో పెడితే అయ్యే పోతాయి, విచారంలో పెడితే అయ్యే పోతాయి. వాళ్ళ ఎన్ని భావాలు వచ్చినా ఇబ్బంది లేదు, ఎన్ని తలంపులు వచ్చినా ఇబ్బంది లేదు. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోండి, నాకు వస్తున్నాయని మీకు తెలుస్తుంది. నేను ఈ తలంపులు వచ్చే ఈ తలంపులన్నీ వచ్చి నేను ఎవరు అని ప్రశ్నించుకుంటే అది బాహ్య ముఖానికి అయితే మానేసి లోపల ముఖానికి వెళ్ళి అంతర్ముఖానికి వెళ్ళి ఆత్మీయుడికి మైలింగబడి ఆత్మానికం పొందుతుంది అయ్యా. అంటే బుద్ధిని శుద్ధి చేసుకోండి. అదన గమ్యం ఏంటంటే బుద్ధిని శుద్ధి చేసుకోండి. మీ చేత మీ మాట మీ చేత మీ మాట మీకు తలంపు మీ బుద్ధికి శుద్ధవడానికి ఉపయోగపడాలి. ఆ లోపలన్న వస్తువు ఎంత ప్రేమ పవిత్రమైందో అంత ఎంత నిదానంగా ఉంటుందో ఎంత ఏకమగా ఉంటుందో. నువ్వు కూడా అంత ఏకమగా ఉండాలి, అంత పవిత్రుడో బాబా ఉపనిషత్తి చెప్తుంది. ఇదంతా నిజం కాదు, దేహం లోపల నేను, దేహం బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు జగత్తు జీవుడు ఈశ్వరుడు ఒకటే మూడు కింద కనిపిస్తుంది. ఉన్నది ఒకటే అది నీకు ఎలా కనిపిస్తుంది, ఆ మూడు కింద మూడికి మూడు నిజం కాదు, నిజం వలె కనిపిస్తాం. ఒకటే మూడు కింద కనిపిస్తాం. ఎంతవరకు కనిపిస్తుంది, దేహము నేననే బుద్ధి ఉన్నంతకాలం ఒకటి మూడు కింద కనిపిస్తే ఆ బుద్ధి నశించాక ఉన్నది ఒకటే, ఆ మూడు అంతా ఉంటైపోతుంది. తెలిస్తే ఒకటి, తెలియపోతే మూడు, తెలిస్తే సుఖం, తెలియపోతే దుఃఖం. మన అహంభావం వాళ్ళు ఏమీ అవ్వదు, ఏదో అవుతుందని అనుకుంటాం, మన అహంభావం వాళ్ళు ఏది అవ్వదు. అంటే మన సాధన ఎందుకంటే మనమేమో ఆయనే ఉన్నాడని తెలుసుకోవటం. ఇప్పుడు మనం ఉన్నాం ఆయన ఉన్నాడనుకుంటున్నాం, ఒకసారి ఆయన లేదు మనం ఉన్నాం అనుకుంటున్నాం, అసలు మనం లేని ఉన్నది ఆయన అని తెలుసుకోవడానికే సాధన. అంచేత నువ్వు నీ సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే మనస్సు అనగా మా ఎక్కడుంది, మనస్సులో ఉంది. మారేది మాయ, మారేది మాయ, మారినది సత్యం. మన శరీరం చూడండి, చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, మనం చిన్నప్పుడు సన్నంగా ఉంటారు తర్వాత ఇలా బాగుండాలకుండా అయిపోతాం, మనం చిన్నప్పుడు లావుగా ఉంటారు తర్వాత ఇలా చిక్కుపోతాం. ఉపనిషత్తులు అంటాడు, అప్పుడే పుట్టిన అమ్మాయిని చూసినా, 16 సంవత్సరాల అమ్మాయిని చూసినా, 50 సంవత్సరాల అమ్మాయిని చూసినా, 100 సంవత్సరాల ముసలమ్మని చూసినా, నీ మనస్సుకు ఒక్క రేగం ఉందా, ఏమైనా తేడా ఉందా, ఆ తేడా ఉంటే సాధన ప్రారంభించు అంటాడు. వాళ్ళు ఆ విషయం యొక్క నా మీద ప్రేమ చూడండి, నాకు అక్షరం వేసుకుని ఎంత ప్రేమ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి మనకి బాహ్యంలో ఏం సంబంధం ఉంది, ఇప్పుడు ఆ ఋషులకి మనకి బాహ్యంలో ఏం సంబంధం లేదు కదా. మన ఇళ్ళకి ఉపకారం చేయడం భౌతికంగా ఆలోచిస్తాం. అంటాడు ఉపనిషత్తుల ఋషి, నువ్వు సాధన ప్రారంభించు, అప్పుడే పుట్టిన అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయి, 50 సంవత్సరాల అమ్మాయి, 100 సంవత్సరాల ముసలమ్మాయిలు అందరూ నీకు ఒక్కలాగే కనపడాలి. ఎలాగే కనపడలేదు అనుకో, తేడా తేడాగా కనిపిస్తున్నారనుకో, భిన్న భిన్నంగా కనిపిస్తున్నారనుకో, సాధన ప్రారంభించు పొలంగా అన్నాడు. అంటే వాడు అనుగ్రహం చూడ, ఆ ఋషి యొక్క అనుగ్రహం మనమేదైనటువంటి దయ అనుగ్రహం చూడ. భౌతికంగా ఏం మనం ఏం చేయలేదు, చేతలు ఏం చేయలేదు, అది మంచి నీళ్ళు ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు, ఒక నీడ ఇవ్వలేదు. కూడా మనం ఇష్టమైన చూస్తే ఒక రకంగా ఉంటాం, ఇష్టమైన చూస్తే ఒక రకంగా ఉంటాం. సమాన బుద్ధి ముందు లోపలి అంతర్యాలుగా ఉంది ఈశ్వరుడు చూడు. అందుకే శివయానంద అంటారు, స్విమ్ లైక్ ఎ ఫిష్, ఏకనిష్టం ఎంత కాదు. చేత ఏదైతే మనం ఆ నీటి ప్రవాహానికి ఎలా ఎదురెదుతుందో, నీ మనసు ప్రవాహానికి ఎదురెది నువ్వు మూలంలో తేలిపోతా, మూలంలోనే నేను చెప్తాను. మీ అత్తగారు చోటు మాట్లాడొద్దని మీ మనసు చెబుతామనుకోండి, మాట్లాడమన్నాడు శివానంద. శివానంద గారు చెప్పేవారు, మీ మనసు వారితో మాట్లాడొద్దని చెప్పారనుకో, వారితో మాట్లాడు, అది నేషస్. అది చెప్పినట్టు మీరు విన్నారనుకోండి, మాయి పెరిగిపోతుంది. ఇంకేమిటో జ్ఞానం వచ్చే మనసునే గడప దాకాలని చెప్తారు. అవగలలేని సుఖం, అవగలలేని ఆనందంలో నిలిచి పెడతాడంటాడు ఉపనిషత్తులు. వేరు ఈ మనసును గెలపదాడి అవగలలేని శాంతిలో, అవగలలేని సుఖంలో, అవగలలేని ఆనందంలో ఉగిసిలాడతాడు. ఏమి ఈ మనస్సే మా ఎక్కడుంది, ఈ మనస్సు ఉంది. అంటే మనస్సు అణిగిపోతే మాది కూడా అణిగిపోతుంది. అంటే మీ మనస్సు ఎక్కువ, మన మనస్సు ఎక్కువ శిరస్సులో ఉంటుంది. మనస్సు అణిగికొనది హృదయంలో ఉండటానికి అలవాటు అయిపోయింది. హృదయంలో ఉండటానికి దాన్ని ఎక్కువసేపు దాని హృదయంలో ఉంచగలగాలంటే సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఏం లేదు, ముందు మనం ఎన్ని స్టేజ్లో ఏం చేయాలంటే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది ఆఫీసర్లు చేశాను, చాలా గొప్ప వాళ్ళు ఆఫీసర్స్ కూడా స్టేజ్ మీద ఏదైనా పాలసీ మ్యాటర్స్ గురించి విమర్శిస్తారనుకోండి, వాడు ఏమనుకోరు, సమాధానం చెప్తారు. విమర్శించబడి మీద వాడికి ఏమి వికారం లేని వాళ్ళు కూడా ఉంటారు, సమాధానం చెప్తారు. ఆ సమాధానం కూడా ఉద్రేకంగా చెప్పరు, వికారం పెట్టుకోరు. విమర్శించేవాడిని ఆ సమాధానం చెప్పి వదిలేస్తారు. అదే కొంతమంది ఆఫీసర్స్లో కూడా చాలా నిర్వికారంగా ఉండే మనుషులను చూశాను. నా స్టేజ్ మీద ఏదైనా విమర్శిస్తారనుకున్నాడు, సమాధానం చెప్తారు, కానీ విమర్శించారని వికారం పెట్టుకోరు. అది బాగుపడేవాడు లక్షణం, తరించేవాడు లక్షణం, సాధకుడు లక్షణం, ముముక్షువు లక్షణం, జిజ్ఞాసువు లక్షణం. అంటే సత్వగుణం తెలియడం, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. సత్వగుణం ప్రాక్టీస్ చేస్తంటే మనస్సు హృదయంలో ఉండటం, ఎక్కువ నిలకడగా ఉండటం అలవాటు అవుతుంది, నేర్చుకుంటుంది. అది ఇప్పుడు మనకి ఏదైనా పని చేతకాదనుకోండి, నేర్చుకోవాలి. చేతకాదనుకోండి, నేర్చుకోవాలి. విద్య కూడా అంతే, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చదివే పొట్టబుట్టి విద్య లేదని కాదు, అది పొట్ట అయిపోతుంది. దానివల్ల ఏ విద్య వల్ల అవిద్య నుంచి బయటకు వస్తామో అది నిజమైన విద్య. ఏ జ్ఞానంలోంచి అజ్ఞానం నుంచి బయటకు వస్తామో అది నిజమైన జ్ఞానం. అంటే ఏ విద్య నేను నేర్చుకోవడం మిమ్మల్ని అసత్యం నుంచి విడుదల చేయడానికి సహాయపడుతుందో అదే విద్య. ఇక ప్రహ్లాదుడు చెప్తాడు, చదువువాలి నువ్వు, చదువువాలి నువ్వు, చదువువాలి నువ్వు, చదువులే నువ్వు, చదువు చదువువాలి. దేహం చనిపోతున్నప్పటికీ నేను చనిపోవటం లేదు, దేహానికి నాకు ఇసుమంటే ఈ సంబంధం లేదు, రవ్వంతో సంబంధం లేదు, ఇళ్ళంతో సంబంధం లేదు. అది ఎలా వచ్చిందో అలా పోతుంది. దేహం ఉన్నా నేను ఉంటాను, పోయినా నేను ఉంటాను, లోపల కనిపించినా ఉంటాను, లోపల కనిపించకపోయినా ఉంటాను. అని అనుభవం మీకు రావటమే చదువులేని చదువు. ఆ నిజస్థితిని మీకు తీసుకొచ్చే చదివే నిజమైన చదువు. అదే చదువులోని మర్మమయ్య అంతే ప్రహ్లాదు. అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు ఎంతవరకు మ్యాక్సిమం నీ మనస్సును హృదయంలో ఎక్కువసేపు జూడేసి ఎక్కువసేపు ఉంచడానికి ప్రయత్నించు. ఎంతకాలం అయితే నీ హృదయంలో నీ మనస్సును నిలబెట్టి ఉంచగలుగుతావో అంతే నువ్వు ఉంచగలవు. దానివల్ల మనస్సు నశిస్తుంది. ఎక్కడ నశించవు మనస్సు, ఎక్కడ నశిస్తుంది హృదయంలో నశిస్తుంది. హృదయంలో దాని జన్మస్థానం నశిస్తున్నా కానీ అది విజృంభించే స్థానంలో అది నశించదు సిద్ధాంతం. మనసు ఎక్కడైతే జన్మిస్తుందో అక్కడది నశిస్తున్నా కానీ అది ఎక్కడైతే విజృంభిస్తుందో అక్కడ నశించదు. మనసు హృదయంలో పెడుతుంది, శిరస్సులో విజృంభిస్తుంది. అది ఎక్కడైతే విజృంభిస్తుందో అక్కడ నశించదు, ఎక్కడైతే పుడతాందో ఆ పుట్టినచోటది నశిస్తుంది. అంటే నువ్వు ఎంతవరకు మ్యాక్సిమం నువ్వు ఎంత డ్యూరేషన్ ఎంతకాలం ఉంచగలిగితే నీ మనసు హృదయంలో అక్కడ నిలబెట్టి ఉంచవయ్యా. అలా ఉంచు. అలాగే ఉంచగలనా లేదా మనసు హృదయంలో ఉంచగలనా లేదని సందేహాన్ని పెట్టుకోవద్దు. నీ మీద నీ విశ్వాసం పోగొట్టుకోవద్దు. ఆత్మబలం ఆత్మవిశ్వాసం పోగొట్టుకోవద్దు. ప్రయత్నం చెయ్యి నువ్వు తరిస్తావు. ఈశ్వరాగ్రహం వస్తుంది, ప్రయత్నం చెయ్యి నువ్వు తరిస్తావు. నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు కదా, వాడి చెంత ఉండటం నేర్చుకో. అది సహజంగా ఏదో రోజు నీ మనస్సు నశిస్తుంది. మనస్సు నశిస్తే నువ్వు నశించవు, నువ్వెవరు నువ్వెవడో నీకు తెలియబడతావు. ఇప్పుడు గాంధీ గారిని మన మహాత్ముడు మహాత్ముడు అనుకుంటున్నాం. ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు భావించాడు. ఒకసారి ఒక రాత్రి ఆయన భార్య పేచులు పెట్టుకున్నారు గాంధీ గారు దక్షిణాఫ్రికాలో. పేచులు పెట్టుకుంటే గాంధీ గారు ఏం చేశారంటే భార్యను బయటకు గెంటేస్తాను పేసేసుకున్నారు. అసలు వాటర్ మంచితనం వేరు ఉద్యోగపడ్డాడు, కలిపేసేసుకున్నాడు. కలిపేసేసిన తర్వాత అదేమన్నా ఇప్పుడు నేను పుట్టించుకెళ్ళిపోవడానికి దేశం కాదు, దేశం ఎక్కడ ఇండియా ఎక్కడ దక్షిణాఫ్రికా పుట్టించుకెళ్ళిపోవడానికి ప్రయత్నం ఎలా కుదురుతుంది. ఆ బయట ఉన్నాడు. అసలు భగవద్గీత అప్పటికే భగవద్గీత చదవటం మొదలుపెట్టాడు గాంధీ గారు. సడన్గా హృదయంలోంచి వచ్చింది మనం పొరపాటు చేస్తున్నాం. ఆ భగవద్గీత ఏదో శ్లోకం అంటే చదివి నూరికపోదు. ఆ భగవద్గీత ఏదో శ్లోకం గుర్తొచ్చింది, మనం చదివింది పొరపాటు చేశాం అని మళ్ళీ పరుగు తీసేసాడు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. అంటే మంచి విషయాలు చదివింటే మంచి విషయాలు వినుంటే ఊరికెపోదు. ఎప్పటికప్పుడు మన బ్రెయిన్లో పనిచేస్తాం, మన మైండ్ అది పనిచేస్తుంది. మంచి విషయాలు ఇప్పుడే విన్నామనుకోండి, మంచి గ్రంథాలు చదివామనుకోండి, మంచి వాళ్ళతో స్నేహం చేశామనుకోండి, దాని ప్రభావం ఏదో రకంగా మనకు ఉపయోగపడుతుంది. అందులో సందేహం లేదు. అంటే నీకు తలంపులు ఎంతకాలం అయితే బాధపడుతున్నాయో, విషయాలు ఎంతకాలం అయితే నేను బాధపడుతున్నాయో, లోపల కోరికలు ఎంతకాలం అయితే బాధపడుతున్నాయో, అంతకాలం నాన్నగా నేను నేనని చెప్పి ఈ నేనెవరని విచారణ విడిచిపెట్టండి. అవి బాధపెట్టడం మానప్పుడు ఈ విచారణ ఎందుకున్నానని, ఈ తలంపులు నీ కోరికలు నేను బాధ పెట్టడం మానప్పుడు నీ విచారణ మధ్య ఎందుకు మానాలి. దుఃఖం ఎలా వస్తుంది, తలంపు రూపంలోనే వస్తుంది. ఇష్టం తలంపు రూపంగా వస్తుంది, అయిష్టం తలంపు రూపంగా వస్తుంది. రాగద్వేషరహితుడి కానీ వాడు జన్మరాహిత్యాన్ని ఎలా పొందుతాడు? రాగద్వేషరహితుడి కానీ వాడు జన్మరాహిత్యాన్ని కూడా పొందడం రహస్యం. లోపల బ్రహ్మము సమానముగా ఉంటుంది, లోపల బ్రహ్మము సమానముగా ఉంటుంది. అది అది ఎంత సమానముగా ఉంది, ఆ సమాన బుద్ధిని సంపాదించడం ఆ వస్తువుని ఎలా పొందుతాడు? అది పొందడం సాధ్యం కాదు. యోగం అంటే ఏమిటి? కేవలం ముఖం మూసుకోవడం యోగం కాదు, ఏదో బొమ్మ దగ్గర కూర్చోవడం యోగం కాదు. యోగం అంటే ఏమిటి? కేవలం ముఖం మూసుకోవడం యోగం కాదు, ఏదో బొమ్మ దగ్గర కూర్చోవడం యోగం కాదు. నీకు ఇష్టమైన వాడిని, నీకు ఇష్టం లేని వాడిని సమానంగా చూడగలగటం యోగం. రోగం కాదు యోగం, సమత్వం యోగం ఇచ్చట. ఇది బొమ్మ దగ్గర కూర్చుంటే యోగం కాదు, ఏదో అరుణాచలం రావటం కాశీలు రావటం యోగం కాదు. నీకు ఇష్టం ఉన్న వాడిని, నీకు ఇష్టం లేని వాడిని, నీకు అపకారం చేసిన వాడిని, నీకు ఉపకారం చేసిన వాడిని సమానంగా నువ్వు చూడగలిగితే అది యోగం. నీకు నిజంగా వైరాగ్యం అంటే ఆత్మచింతన తప్పించి ఇతర చింతలు రానే రావు. ఆత్మబుద్ధి అమృతం, విషయ బుద్ధి విషయం. సొంత బుద్ధి అమృతం, పరాయి బుద్ధి విషయం. కొంతమందికి సొంత బుద్ధి అమృతం. ఎవరే మాట్లాడితే మాట బుధానేసి పోతాం అంటారు. కుందేటికి కొమ్ములు ఉన్నాయని చెప్పారు అనుకోండి, కొంతమంది కుందేడు అంటే ఆయన తెలియదు కుందేటి కొమ్ములు ఉన్నాయని ఆడేసి పోతారు. ఇంకా కుందేటి కొమ్ములు ఉండవున్న సంగతి కూడా ఆయన తెలియదు. సొంత బుద్ధి అమృతం, పరాయి బుద్ధి విషయం. అంటే నీకు తలంపు వచ్చిందనుకో, ఆ తలంపులు విజృంభించకుండా వరించిన దోషం చేయి. నీకు ఏదైనా ఆత్మచింతన తప్పించి ఇతర చింతలు ఏదైనా వస్తున్నాయనుకో, ఆ తలంపులు ఉదయించిన వెంటనే దాన్ని విజృంభించకుండా మూల విజృంభించిన వెంటనే ఆ తలంపులు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే దోషం చేయాలి. భగవాన్ అంటున్నారు, ఆత్మను విరుగకుండా ఉండటమే జ్ఞానం అయ్యాను. వైరాగ్యము జ్ఞానం ఒకటి. విషయ చింతన లేకుండా ఉండటం వైరాగ్యం, ఆత్మచింతన విడిచిపెట్టకుండా ఉండటం జ్ఞానం. ఇదైనా ఒకటి, అదైనా ఒకటి. కృష్ణుడు చెప్తాడు గీతలో, అభ్యాస వైరాగ్యమును విడిచిపెట్టకండి. ఈ మనసును మీరు తొందరగా నమ్మద్దు, మనసుని నమ్మకండి. అది అడిగినట్టు నడుస్తుంది కానీ అన్నాడు. మీ మనసు విశేషంగా నశించే వరకు అభ్యాస వైరాగ్యం విడిచిపెట్టకండి. అంటే నీకు వైరాగ్యం లేకుండా తోకం లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళలేదు. నీకు తోకం వస్తే లోపలికి వెళ్తావు, లోపలికి నీకు ఆ లోపలి చెంది ఆ బంగారం, ఆ ముత్యం, ఆ శాంతి, ఆ సుఖం, అమృతత్వం నీకు నీకు దొరుకుతుంది. అదే అంటే నీవు నువ్వు ఎవరో నీకు తెలియబడే వరకు, నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు ఆ ఈశ్వర చింతన, దైవ చింతన, ఆత్మచింతన విడిచిపెట్టకు. అజాగ్రత్త పానికి రా. నువ్వు ఎంతకాలం అయితే జాగ్రత్తగా జీవిస్తున్నావు అంతవరకు జీవించినట్టు. అంటే మీరు ఒక 60 సంవత్సరాలు జీవిస్తారనుకోండి, 30 సంవత్సరాలు అజాగ్రత్తగా జీవించాలనుకున్నా, 30 సంవత్సరాలు జాగ్రత్తగా జీవించాలనుకున్నా, 30 సంవత్సరాలు నువ్వు బతుకులేకపోతే మిగతా 30 సంవత్సరాలు చూడన్నా, మిగతా 30 సంవత్సరాలు బూడిదిపాలు దండపాలు. అంటే మీరు రోజుకి మనం ఉదయం 6 మొదలు సాయంత్రం 6 దాకా చూసుకోండి, ఎన్ని గంటలు మనం జాగ్రత్తగా ఉంటున్నాం, ఎన్ని గంటలు అజాగ్రత్తగా ఉంటున్నాం చూసుకోండి. 1 గంట జాగ్రత్తగా ఉంటే మిగతా 4 గంటలు అజాగ్రత్తగా ఉంటున్నాం అనుకుని నువ్వు బతికింది 1 గంట మాత్రమే. నువ్వు అజాగ్రత్తగా జీవించిన గంటలన్నీ కూడా ఊడిపోవాలి. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. నీ పాదాల భూమి మీద ఉంచండి, గాల్లో మేళ కట్టకండి. అసలు నీకు మైనస్ పాయింట్స్ ఉన్నాయా ప్లస్ పాయింట్స్ ఉన్నాయని చూసుకోండి, మైనస్ ప్లస్గా మార్చుకోవడానికి చూసుకోండి. అజాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీరు 4 గంటలు వేళ జీవించారంటే 3 గంటలు అజాగ్రత్తగా ఉంటే 1 గంట జాగ్రత్తగా ఉంటే అజాగ్రత్తలు 3 గంటలు కూడా వేస్ట్ అయిపోయినట్టే. మీకు ఆ జాగ్రత్తగా ఉన్న గంటే విశ్రాంతి మీరు పాత్రలు అవుతారు. నాకు ఈ మధ్యన అనిపిస్తుంది, చెడగుట్లు ఏమంటారు, సామాన్యం అమ్ముతారు, బియ్యం కుట్లు ఏమంటారు, బియ్యం అమ్ముతున్నారు. మళ్ళీ టాకింగ్ షాప్ ఏమి అనిపిస్తారు, మాట్లాడే దుకాణం ఏమి అనిపిస్తారు. ఏం బియ్యం అమ్ముతారు, బియ్యం అమ్మరు, దాన్ని అమ్ముతారా, దాన్ని అమ్మరు. ఇదిగానే అమ్ముతారు టాకింగ్ షాప్, మాట్లాడుకునే షాప్. ఏం షాప్ అమ్మ, టాకింగ్ షాప్. మనం ఏమి సాధన చేయకుండా, ఏమి ప్రయత్నం చేయకుండా ఉంటుంది టాకింగ్ షాప్ ఏంటి, మాట్లాడే దుకాణం, బియ్యం దుకాణం, లేకపోతే శనగపప్పు దుకాణం, అపరాల దుకాణం, కందిపప్పు దుకాణం, ఉలవల దుకాణం. మనం ఏం సాధన చేయకపోతే ఇది కూడా షాపే, టాకింగ్ షాప్, మాట్లాడుకునే షాప్. నేను చెప్పిన మాటలు నాకు ఉపయోగపడకుండా, నేను చెప్పిన మాటలు నీకు ఉపయోగపడకుండా, నేను సాధనాపరంగా ఎంతో కొంత మనం ప్రయత్నం చేయకపోతే ఒక షాపు తెలుసు, బట్టల షాప్. వాళ్ళకున్న ఆలోచన చంపకు, వాళ్ళ ఆలోచన అభివృద్ధి చేయి, వాళ్ళని ఆలోచించుకొని వాళ్ళ వివేకను పెంచు, వాళ్ళ చైతన్య స్థాయిని పెంచు. వాళ్ళ ఆలోచన చేత కాకపోతే వాళ్ళని విమర్శించుకో, ఆలోచించడం నేర్చుకోవాలి. అంటే నువ్వు ఈ విచారణ చేయటానికి భగవంతుడు పదాలని ఆశ్రయించడానికి ఇల్లు విడిచిపెట్టి పారిపోకు. పని అంటే భయం వేసి పని విడిచిపెట్టకు. భయం వల్ల ఏ పని చేయొద్దు అంటారు అక్కడ. నీకు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే చెయ్యి, కానీ భయం వల్ల చెయ్యొద్దు. నువ్వు ఎవరితో మాట్లాడాలంటే మాట్లాడు, భయం వల్ల మాట్లాడు. నీ సబ్జెక్ట్ చెప్పాలంటే చెప్పు, కానీ భయం వల్ల చెప్పండి. చెప్పబోతే వాడు ఏమనుకుంటారేమో, భయం వల్ల చెప్పండి. చేసుకొని ఎందు మనసుతో చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి, నిశ్రాత్మణ బుద్ధితో చెయ్యి. అంతేకాదు భయం వల్ల చేయొద్దు. భయం వల్ల పని చేయటం మనిషిది కాదు. దానివల్ల నీ మనసు బాధ్యమకానికి వస్తుంది. కానీ భయం వల్ల చేసే పని వల్ల లోపలకు రాదు, నీకు లోటుపు రాదు. కర్మతో కూడిన పనితో కూడిన జీవితాన్ని విడిచిపెట్టు. పని నిన్ను విడిచిపెట్టాలి, కానీ పనిని విడిచిపెట్టకూడదు. మనం పని దొంగలని కాకపోదు. ఎందుకంటే పని మనం చేస్తున్న పని మన ఆధ్యాత్మిక పురోగతికి అది సహకరించేలా ఉండాలి. పని పని వల్ల కూడా నువ్వు తరించవచ్చు. పని వల్ల కూడా నాకు ఇష్టమైన పని నువ్వు చెయ్యి, నా దయ సంపాదించే పని నువ్వు చెయ్యి, నా అనుగ్రహాన్ని సంపాదించే పని నువ్వు చెయ్యి. అది చేతగాన పూజ పూజాన చేసుకో. కానీ నీకు మోక్షణ లాపైనా హజర పెట్టి వస్తుంది, మంచి జన్మ వస్తుంది, ఉత్తమ జన్మ వస్తుంది, మళ్ళీ జన్మలు ఇంకా బాగా సాధన చేసుకునే జన్మ వస్తుంది అని పని దొంగలు కావద్దు. మీ ఇంట్లో ముసలమ్మకి ఎవరైనా మీరు సేవ చేస్తున్నారనుకోండి, అది భగవంతుడు ఇచ్చిన మీకు అవకాశం అనుకోండి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరికి చేస్తారు? మనసుతో విచారణ చేయి, చేతులతో పని చెయ్యి. అంటే నువ్వు ఈ లోపల విచారణ చేస్తుంటే మనసుని ఎక్కడ ఉంచాలి అక్కడ నుంచి విచారణ చేసుకుంటుంటే చేతులు పని చేసినా నీ విచారణ కట్టేవాళ్ళు. నువ్వు చేతులతో పని చేస్తున్నావు, మనసుతో విచారణ మానక్కర్లేదు. మనసుతోటి విచారణ చెయ్యి, మనసుతోటి ధ్యానం చెయ్యి, మనసుతోటి జపించు, చేతులతో పని చెయ్యి. అంటే నువ్వు ఎలా పని చేసుకుంటే నీ పనిలో కూడా నీకు ధ్యాన స్థితి పెరుగుతుంది. పని చేస్తున్నా ధ్యానానికి భంగం కాదు. నువ్వు పని ఎలా మనసుతోటి ధ్యానం చేసి పని చేస్తా అంటే చివరికి నీ పని కూడా ధ్యానమే. నీ పని కూడా ధ్యానం అయిపోతుంది, నీ పని కూడా పూజ అయిపోతుంది, నీ పని కూడా దేవుడు అయిపోతుంది. అది పని కాదు, పని కూడా దేవుడు అయిపోతుంది. పనిలో దేవుడు చొప్పి నీకు అలవాటు అయిపోతుంది, నీ పని కూడా దేవుడు అయిపోతుంది. కన్ను భగవాన్ దేకో, పనిలో కూడా దేవుడు చొప్ప నేర్చుకోండి. కామే భగవాన్ దేకో, దేకో దేకో, కామే భగవాన్ దేకో. పని పనికి చూడద్దు, పనిలో కూడా దేవుడు చొప్ప నేర్చుకోండి. మాట్లాడారు బహుజాస్తులు ఉండాలి. కానీ మనం కూడా చూసుకుంటే పని చదివిస్తారు, చదవటాన్ని చదవచ్చు. ఏ మాట ఎప్పుడు ఎప్పుడు ఏ మాట ఎక్కడ మాట్లాడకూడదు, సరిగ్గా అదే మాట్లాడతాడు. ఈ మధ్యన ఒక ఆవిడ బాధపడుతుంది. అంటే తండ్రి గారు పోయి తండ్రి గారికి అనమాయి చేయడమే పోయారు. ఆవిడ బాధపడుతుంది, ఆ చుట్టం వచ్చాడు, ఆ చుట్టం చదవచ్చుకోండి. ఆ పాపం ఆ ఏసేవాడు బయలుపట్టింది. ఆయన ఏమన్నారు, వచ్చినా ఊరుకోండి ఊరుకోండి, ఆశ్రమే వివేకానందులకు టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి, వేదాంతం దగ్గర ఊరుకోండి ఊరుకోండి అన్నారు. ఆయన అంటున్నారు ఊరుకోలేని మా చేరకనే చేరకనే ఇస్తున్నాడు. ఏంటన్నారు వెంపడితే చేరకుండా ఎలా ఉంటుంది, మన వెంట ఊరుకోండి ఊరుకోండి అన్నారు. అసలు అనాలి ఆయన, ఆయన చేరస్తు మనిషి పోరకాల మనిషి అన్న చేరకు చేరొద్దు అంటే వెంపట్టింది అవుతుంది. ఊరుకోండి ఊరుకోండి అనాలి, అది మానేసి చేరకండి. మీరు నా మాట నువ్వు చేపట్టేస్తున్నాడు అది బాధపడద్దు అన్నారు. అసలు ఏం చేయాలంటే మీరు బాధపడకుండా ముసలాన్ని ఎంచాలి కదా, అదృష్టం అంటే ఏమి అన్నారు. బాధపడకుండా అది ఊరుకోండి అన్నారు. అదే ఈరోజు మాట దానికి తెచ్చింటారు కూడా అన్న ఆశ ఉండాలి. అదంతా మానేసి చేరొద్దు, నువ్వు చేరొద్దు అన్నా అంటున్నారు. అంటే మాట విధానం తెలియక అంటే ఎవరు రాజు మంచిగా మనిషి మంచి మాట విధానం కూడా తెలియక రాజు అమ్మాయి పెళ్లి వేసి వచ్చాక చనిపోయింది. పెళ్లి చేద్దాం అనుకుంటే అమ్మాయికి కదా అనారోగ్యం వచ్చింది చచ్చిపోయింది. ఎప్పుడు 10 సంవత్సరాల పూర్వం ఓ ముసాయిని వచ్చేయాలని చూడటం అంటున్నాడు. అమ్మాయి పోయింది మీరు బాధపడకండి, పెళ్లి అయిన పోయింది అని చనిపోతే మీకు పెళ్లి ఖర్చులను 10 ఎకరాలు కట్టినా మేము ఏమి పరామర్శ చూడండి. అమ్మాయి పోయి బాధపడకండి, మీరు పెళ్లి చేద్దాం అనుకున్నారు, పెళ్ళికి అమ్మాయి పోయింది అనుకుని మీకు 10 ఎకరాలు కట్టలేదు, మీరు పెళ్లి ఖర్చులను అవన్నీ లేకుండా ముందే పోయింది, మీరు బాధపడకండి చెప్తున్నాం. అంటే అది మంచివాడు కాదండి, మంచివాడు లేదు. అసలు మాట పద్ధతి తెలియదు, ఎక్స్ప్రెషన్ తెలియదు. అంటే వాళ్ళకి అసలు ఏమనుకుంటారో ఏంటో కూడా అసలు మాట్లాడటం తెలియదు. ఆ సందర్భం కాంటెక్స్ట్ లేకుండా మాట్లాడతారు. అది గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు వచ్చారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడకూడదో అప్పుడు అక్కడ అలా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఈ మహాత్మా గాంధీ గారు అన్నారు, జనాన్ని కూడా తీసుకెళ్తే ప్రమాదం చెప్పడం కోసం చెప్తున్నా, అటువంటి జనాన్ని కూడా వేసుకెళ్ళకూడదు. అటువంటి మన అబద్ధాలు చెప్పిన పర్లేదు, మీరు పెళ్లి కొద్దిరు కానీ ఇప్పుడు రావద్దని చెప్పచ్చు. అది పెళ్లికి వచ్చిన పర్లేదు, ఒకసారి కొంచెం ఇంకా బూట్లు గట్టిగా ఉన్నాయనుకోండి, గట్టిగా ఉన్నాయన్నారు ఆకులు దంతలేస్తున్నాయండి. పెళ్లికి వచ్చిన ఏదో మాట వెళ్ళిపోతారని కాదు, మాంద్రాదు అలవాటు. అంటే మాట విధానం తెలియదు, ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నా అది కూడా వాక్కు తప్పసింది. కృష్ణుడు చెప్పాడు, చెప్పాడు మాట జాగ్రత్తగా మాట్లాడాలి, సౌమ్యంగా ఉండాలి, ఇతరులుగా ఉండాలి, ఇతరులకు అర్థమయ్యేలాగా ఉండాలి, వాళ్ళ యొక్క ఆలోచన పెంచేలా ఉండాలి. మీ మాట కలకాలం వాళ్ళు జ్ఞాపకించుకోవాలి. ఆ మరణం టైంలో కూడా మీ మాట మీ జ్ఞాపకంలో అంత గోల్డ్ అంత బంగారంలా ఉండాలి. మాట కూడా మాట కూడా బంగారం. అంటే వెళ్తే వాక్కు తప్పస్సు అని చెప్పాడు. వాక్కు తప్పని మాట్లాడటం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అజాగ్రత్తగా మాట్లాడకూడదని చెప్పడం కోసం ఈ విషయాలన్నీ చెప్తున్నాను. మాట బహుజాగ్రత్త అంటే మన వాళ్ళు చెప్తారు, కాలు జారితే తీసుకోవచ్చు, మాట జారితే తీసుకోలేము. మీరు ఒక మాట మాట్లాడితే అన్నే వాళ్ళకి దేవుని పట్టేవాళ్ళ మాట అలా మాట్లాడాలి. మీరు ఒక మాట మాట్లాడితే మీరు మాట్లాడే మాట భగవంతుని, వాళ్ళ హృదయంలో ఉన్న భగవంతుని పట్టేవాళ్ళ మాట. మాట దేవుడే ఉన్నది, మాట దేవుడితో సమానం. అని నువ్వు చేస్తున్న సాధన ఎక్కడికి నాకు వస్తుంది, నువ్వు చేస్తున్న ప్రయత్నం మీద నువ్వు సిన్సియర్గా డెడికేటెడ్గా డివోటెడ్గా చేస్తుంటే అసలు భక్తి జ్ఞానం ఉంటుందండి, అది రెండు వేరుగా అక్కడ మీరు కళ్ళ కనిపిస్తుంది. భక్తి లేని వాడికి జ్ఞానం రాదు, జ్ఞానం లేని వాడికి భక్తి రాదు. భగవాన్ అంటున్నాడు, నువ్వు సాధన నువ్వు చేస్తున్న సాధన నిజమైతే మన అన్నం ఉండినప్పుడు చూడండి, ముందు అది ఉడికిన తర్వాత చేతుంది ఎలా పట్టుకుంటాం, కానీ మొత్తం ఎత్తుకెళ్ళి పట్టుకున్నాం, ఏదో ఒక మాత్రం ఒక నెత్తిని పట్టుకుంటాం. ఇంకేంటే భగవాన్ చెప్పి, నీ సాధన నిజమైతే అది మెచ్యూరిటీ కనుక వస్తే బయట వ్యక్తుల పట్ల, నీ స్నేహితుల పట్ల, నీ విరోధుల పట్ల, బయట వ్యక్తుల పట్ల, బయట సమాజం పట్ల, బయట సంఘటనల పట్ల, బయట ప్రకృతి పట్ల, అంటే ప్రకృతిలో వచ్చే మార్పుల పట్ల, బయట వ్యక్తుల పట్ల, బయట సమాజం పట్ల, సంఘటనల పట్ల, బాహ్యంగా లోకంలో జరిగే సంఘటనల పట్ల, వస్తుజాలం పట్ల, వస్తువుల పట్ల, అన్నింటి పట్ల నీ దృక్పథం కంప్లీట్గా మారిపోతుంది. పూర్వ దృక్పథం ఉండదు, కొత్త దృక్పథం వచ్చేస్తుంది, నా జీవిత దృక్పథం వస్తుంది, పూర్వ దృక్పథం కంప్లీట్గా పోతుంది. సాధన నిజమైతే బయట ఏ సంఘటన జరిగినా వాడికి ఆశ్చర్యం అనిపించదు. ఎవరు సాధన బలం ఉన్నవాడికి, పుణ్య బలం ఉన్నవాడికి పవిత్రుడు. అలా లతా మంగేష్కర్ చెప్పినట్టు పెళ్ళి అయితే ఈశ్వరుడయ్యా, అవ్వకపోతే పెళ్ళి పెళ్ళి అవ్వకపోతే ఈశ్వరుడయ్యా, పెళ్ళి అయితే ఈశ్వరుడే, జరిగేదంతా ఈశ్వరుడయ్యా. కానీ ఆశ్చర్యం ఆవిడ జీవితంలో నాకు అన్ని భోగాలు ఉన్నాయి అమ్మటు, కానీ మళ్ళీ నాకు శరీరం మటుకు రాకూడదని కోరుకుంటాను. ఏంటి శరీరం అసలు వద్దంటాను, శరీరం వస్తే చాలు తప్పదు. ఇంటెన్షన్ తోడు ఏమిటో ఎంతకాలం ఉంటాం, అది ఎవరో కనపడదు, అందులో తీసుకెళ్తానే భయం మనకి. అంత ముందే కోమలో వెళ్ళిపోతే పెరగలేకపోతే కోమలో ఒక రాగా ఎలా అందులో తీసుకెళ్తున్నారనుకోండి, ఏదో ఉండాలనిపిస్తుంది నాకు. మన కోమలో వెళ్ళకూడదు, ఇంటెన్షన్ తోడు మనం తీసుకెళ్తున్నారనుకోని మనం భయం వేసిపోతుంది. అక్కడ లోపల ఎవరు ఉంటారు, ఈ మనుషులు దాకా దక్కించు, వాళ్ళ గురించి ఫోన్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్లో నరకం, మన ఈ టాటన్ షాప్లో అది వెళ్ళ షాపులు నరకం ఉంటే హాస్పిటల్లో నరకం. అంటే భగవాన్ చెప్పి ఏ సంఘటన జరిగింది, చదువురానే ఇంకే సంఘటన జరిగింది, వాళ్ళ ఇంటెన్సీ జరిగినట్లు నువ్వు వెళ్తున్నాడు అంత ముందు నీకు ఎంత కొంత జ్ఞానం ఉందనుకో, నీకు ఏమనిపించదు. నేను చెప్పేది బయట వ్యక్తుల పట్ల కానీ, సంఘటనల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, లేదా కష్టసుఖాల పట్ల కానీ, ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల కానీ, లేకపోతే నీకు ఉన్నటువంటి వస్తువుల పట్ల కానీ, నిద్ర పదమే మారిపోతుంది, నీ జీవిత విధానమే మారిపోతుంది. రమణేశ్వర గారు చెప్పేదానికి ఆత్మానికి కలకముందు, అంటే మరణానికి నేను కలకముందు, ఆ నవడని తీర్చాలి ఇంటికి పత్తి వచ్చి చూడండి. ఎప్పుడైతే మరణార్థం కలిగిందో మొత్తం ప్రపంచం పట్లనే దృక్పథం మారిపోయింది. అంటే నీకు ఎప్పుడైతే జ్ఞానోదయం అయ్యిందో, వివేకం కలిగిందో, ప్రపంచంలో మనుషుల పట్ల, వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల ఏ సంఘటన జరిగింది ఇదేమో ఆశ్చర్యం. ఇంకేత ఈశ్వరుడు విష్ణు విశ్వరూపంలో ఉన్నాడు. విష్ణుడు ఎలా ఉన్నాడు, విశ్వరూపంలో ఉన్నాడు, ఏ సంఘటన పట్ల నీకు ఆశ్చర్యం కలగదు, ఏం జరిగినా ఏం కూడా జరిగిందని నీకేం అనిపించదు. విష్ణువే విశ్వరూపంలో ఉన్నాడు, ఆత్మే నీ సృష్టి కింద, ఆత్మే నీకు సృష్టి కింద కనిపిస్తుంది. శ్రీ శంకరాచార్య గారు మాట జ్ఞాపకం వస్తుందండి, అద్భుతం, అపూర్వం, ఉదాత్తం, మస్ట్ బ్యూటిఫుల్ సెంటెన్స్, ఎక్సలెంట్ సెంటెన్స్. ఆచార్య గారు అంటారు అది ఉన్నంత జ్ఞానమే, అని మొత్తం పాలాల మొదలు పలకే వరకు జ్ఞానమే. ఆచార్య గారు అన్నారు, నువ్వు తాడును చూసి పాము అనుకుంటే ప్రమాదం లేదు, పామును చూసి తాడు అనుకుంటే ప్రమాదం ఉన్నాడు. నువ్వు తాడును చూసి పాము అనుకున్నావు అనుకో, ఇప్పుడు భయేస్తుంది కానీ ప్రాణం పాపం, పామును చూసి తాడనుకున్నావు నీ ప్రాణం తోడేస్తుంది. పాముని చూసి తాడనుకోవడం ఎటువంటిదో, ఈ శవాన్ని చూసి ఆత్మ అనుకోవడం అటువంటిది, నీ పంప మునిగిపోతుంది చెప్పాను. వండర్ఫుల్, ఇంకా పుస్తకాలన్నీ బయటపడవచ్చాను చూసింది, ఈ వాచించదు మొత్తం మన గ్రంథాలన్నీ తీసుకొని బయటపడవచ్చాను. నువ్వు తాడుని చూసి పాము అనుకున్నావు అంటే నీకు భయం వేస్తుంది కానీ ప్రాణం పోదు, భయం వస్తుంది ఎక్కడ భయం తీసుకొస్తుంది, చెమట పెట్టేస్తాయి ప్రాణం పోదు. కానీ పాము చూసి తాడనుకున్నావా నేను తోడేస్తుంది పట్టుకుని, వేసిన ఇవ్వలసిన కాట వేసేస్తుంది. పాముని చూసి కాడనుకోవటం ఎటువంటిదో, నీ శవాన్ని చూసి ఇదే ఆత్మ, ఇదే సర్వస్వం అనుకోవటం అటువంటిది అంటాడు ఆచార్య స్వామి గారు. ఇంత కఠినమైన చూడాలి, నీ దృక్పథమే మారిపోతుంది, ప్రపంచం పట్ల, మనుషుల పట్ల నీ దృక్పథమే మారిపోతుంది. భగవాన్ అన్నగారంటే నువ్వు పుస్తకం ఏ దగ్గర పెట్టుకున్నావు, చదివేవాడు లేదా, చూడటానికి యోగులాగా కనిపిస్తున్నావు, చూడటానికి యోగులా కనిపిస్తున్నావు. నీకు ఇంటి గడపని ఉంది, ఎక్కడికైనా పోరావు, నీకు ఇంటికాడ పని ఉంది, ఎక్కడికైనా పోరాదు అంటే ఆ మాట పోరదు. ఆయన వివేకం కలగకముందు, జ్ఞానం కలగకముందంటే విషయానిత్యుడు అయిపోదు, అన్నగారిని విషయానిత్యుడు అయిపోదు. కానీ ఏదని మన అన్నయ్య చెప్పింది నిలబడి, మనకి ఇంటికాడ పనేముంది, ఎక్కడికైనా పోరాదు అంటే నిజమే మాట, నాకు ఇంటితోటి పని ఉంది. ఇంటితోటి పని లేదు, ఒంటితోటి పని లేదు, బంధువులు చెంతతోటి పని లేదు, ఈ కళేబరంతో మనకు పని లేదు. పొందవలసిన జ్ఞానం పొందాక శరీరం ఏం చేసుకుంటాం మనం. మీకు ఆరోగ్యం వచ్చేసి మీకు హాస్పిటల్తో పని ఉంది, ఆత్మజ్ఞానం వచ్చాక ఈ శరీరంతో పని ఉంది. ఇంకా ఒంటితో పని లేదు, ఇంటితో పని లేదు, బంధువులు చెంత అక్కడ, ఇంకా మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికైనా పొమ్మంటున్నాడు అన్నగారు, మరి ఎక్కడికి వెళ్ళాలి అన్నగారికి, అది తిట్టించిన వాడు అని నాకు తెలుస్తాడు. మరి లోపల నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్న ప్రశ్న వచ్చింది, లోపల నుంచి లోపల ఈశ్వరుడు ఉన్నాడు. అరుణాచలం, 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 ఎక్కడికి వెళ్తాడు, అరుణాచలం, అరుణాచలం, జన్మాంతర అనుబంధం. మీకు నాకు కూడా జన్మాంతరంలో అనుభవం లేదనుకోండి, ఈ స్నేహం గంటలో చెడిపోతుంది. అరుణాచలం తోటి జన్మాంతరం అనుభవం, ఆ అరుణాచలం తోటి ఆయనకు ఎంత ఇష్టం అంటే భగవాన్ జన్మాంతర పూర్వజన్మ అనుభవం ఎటువంటిదంటే భగవాన్ అన్నారు, ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడ దినాలు వెళ్ళాలనే తలంపు రాలేదు నాకు. 54 సంవత్సరాలు అరుణాచలంలో ఉన్నాను, ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడ దినాలు వెళ్ళిపోదామనే తలంపు కూడా రాలేదు. అరుణాచలం 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 అందరూ కొండనుకుంటున్నారు. నువ్వు కరుణా సముద్రుడు, ఓ దయా సముద్రుడు, అది ఎవరికి తెలుస్తుంది? ఈ భౌతికమైన మాంసంతో తయారు చేయబడిన కళ్ళు ఉన్న వాళ్ళకి తెలియదు, జ్ఞానాక్రమం వాడికి తెలుస్తుంది. గిరిరూపమేది కరుణా సముద్రము, నువ్వు కొండ రూపంలో ఉన్నావు, రాళ్ళ రూపంలో ఉన్నావు, కానీ దయా సముద్రుడు, కరుణా సముద్రుడు, దయరాంతంలో నీకే తెలుసు. దయగలవాడు నువ్వు క్రూరుడు కాదు. ఒక విధంగా సఫరింగ్కి గురి చేసిన అది కూడా నీ దయ, అది కూడా నీ మెరిసి, అది కూడా నీ కంపేసి అని గుర్తించిన వాడు ధన్యుడు. గిరిరూపమయ్యి కరుణా సముద్రము, కృప చేసి నన్ను ఏమో అరుణాచల, నాకు ప్రభువుగా ఉండు, నాకు యజమానిగా ఉండు, నీ చేతిలో నన్ను పని ముట్టిగా పెట్టుకు. అరుణాచలేశ్వరుడు నీకు భక్తులుగా ఉండటానికి తగిన ఫిట్నెస్ నాకు లేదనుకో, తగిన యోగ్యత రాదు నాకు లేదనుకో, నాకు తగిన అర్హత నీ భక్తులు భక్తుడిపై ఒక భక్తుడుగా వాడి పాదాలు కదా ఉండేటట్లు అనుగ్రహించు. అరుణాచల తిండిని నిన్ను చేరికి నీ తిన్నా నేను శాంతమైపోవదను. అరుణాచల నేనైతే నేను కాదు, నేను నేననుకున్నంత కాదు, నాకు శాంతి నీ సుఖమేది ఆనందమే, నీ జీవితానికి ఇంకేమీ లేదు. ఏనేనైతే నేను కాదు, నేనంటే నేను అనుకున్నంత కాదు, పుట్టింటి కాడి దుఃఖం, సమాజంలో దుఃఖం, అక్కడింటి కాడి దుఃఖం, శరీరం ఉంటే దుఃఖం, ప్రాణం పోయిన తర్వాత మరణానంతరం జీవితంలో దుఃఖం, ఇది చూసినా దుఃఖమే. ఎంచిన ఆ దుఃఖ కారణం కూడా మనకు మనిషి కూడా శరీరం కూడా నేను ఎలా వస్తుందో ఆ దుఃఖ కారణం కూడా అలాగే వస్తుంది. వండర్ఫుల్. ఏదైతే నాది నాది అనుకుంటున్నా అది నాది కాదని తెలిసే వరకు నువ్వు సాధన చెయ్యి. నేను నువ్వు కాదని తెలిసే వరకు సాధన చేయి. అదే సాధన గమ్యం, సాధన లక్ష్యం, అదే డెస్టినేషన్, అదే గోల్. ఈ ఆత్మార్థం కలిగాక ప్రపంచంలో ఏ సంగతి జరిగిన తన ప్రభావాన్ని బ్రెయిన్ మీద ఉండదు. అంచేట మేనస్ ఉంటే కదా అమనస్క స్థితి పొందుతాడు జ్ఞానం. అంచేట నువ్వు పని చెయ్యి, అప్పుడు నీకు జ్ఞానం కలిగిన తర్వాత నీ పని చెయ్యు, నీ ద్వారా పని జరుగుతుంది. జ్ఞాని వాడు చెయ్యటట్లు వాడి ద్వారా జరుగుతుంది అట్ల. నేను ఈ పని చేయాలి, ఆ పని చేయకూడదు అలా అనుకోలేకండి. వాడి ద్వారా వాడు ఏమో అనుకోలేకండి. వాడు కాదు ఏమో అనుకో, వాడి సంకల్పకాల ఫలం ఉండదు, వాడు ఏమో అనుకోకాలం ఉండదు. వాడి ద్వారా జరగవలసింది జరుగుతూ ఉంటుంది. వాడు ఈశ్వరుడి చేతిలో పని ముట్టింది. ఈ పుస్తకం నా చేతులు ఎలా ఉందో జ్ఞాని శరీరం కూడా ఈశ్వరుడి చేతిలో పని ముట్టుకుని ఉంటుంది. ఓ పని ముట్టుకుంటే జ్ఞాని యొక్క శరీరాన్ని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. ఏం జరగాలని జరుగుతుంది. ఆ శరీరాన్ని ఎలా వాడుకోవాలో ఈశ్వరుడు వాడుకుంటాడు. ఆ శరీరం ద్వారా పని జరిగినా పని జరగకపోయినా జ్ఞాని, పని జరిగితే జ్ఞానం, పని జరగకపోతే జ్ఞానం, కూర్చుంటే జ్ఞానం, నిల్చుంటే జ్ఞానం, మాట్లాడితే జ్ఞానం, మౌనంగా ఉంటే జ్ఞానం, మౌన జ్ఞానం, మాట జ్ఞానం అంతా మధురమే. మౌనం మధురం, మాట మధురం, ప్రవర్తన మధురం, చూపు మధురం, ఎది చూసినా మధురమే. ఆ మహా జ్ఞాని బంధు, ఆ మహాగురువు మంది ఎది చూసినా మధురమే. ఏదైనా మండలం ఉంటే మండలింపు కూడా మధురం, మహాజ్ఞానికి అంత మధురం, అన్ని మధురే, మధురాధిపతికి అంత మధురం, అదరం మధురం, వదరం మధురం, మాట మధురం, నడక మధురం, సూపు మధురం, హాస్య మధురం. ఎప్పుడు నవ్వుతో రాక్షసు నవ్వులా ఉండవు, జ్ఞాని నవ్వు చాలా బాగుంటుంది. కొంతమంది నవ్వుతండి ఎప్పుడు మానేస్తే బాగుంది, రాక్షసు నవ్వులకి నవ్వుతారు, వికారంగా ఉంటుందా నవ్వు, రాక్షసు నవ్వులకి నవ్వుతారు. ఇప్పుడు భగవంతుడు నవ్వు అలా ఉండవచ్చండి, ఆ నవ్వు కూడా మధురం. మధురాధిపతికి మధురం కానదేమీ లేదు, అంత మధురం. అంటే జ్ఞాని యొక్క వైభవం అది, కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడే కాదు, జ్ఞాని యొక్క వైభవం అది. ఏం లేదా మన దురదృష్టం ఎక్కడంటే రాగద్వేషాలలో మన జీవితాన్ని ఖర్చు పెట్టేసుకుంటాం. ఈ రాగద్వేషాలలో మన ద్వారా కలిసి వస్తుందంటే కలిసి రాదు, ఇప్పుడు ఏమైనా కలిసి వస్తే పర్వాలేదు, ఏమీ కలిసి రాదు. చివరికి అనారోగ్యం వస్తుంది, చివరి హెడ్ డేస్ హాస్పిటల్ చెప్తాను. సత్వగుణం వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఈ రజగుణం వాళ్ళు తమగుణం వాళ్ళే చివరి హెడ్ డేస్ హాస్పిటల్. అంటే బయట ఏది జరిగినా నువ్వు నిర్వికారంలో ఉండొచ్చు. ఎంచేత లోపల నీకు జ్ఞానగంగ ఉంది. లోపల నీకు జ్ఞానగంగ ఉన్నప్పుడు సంఘటన కానీ, వ్యక్తుల ఖర్చులకు అయితే కానీ, పరిస్థితులు కానీ ఏది ప్రభావం నీకు ఉండదు. ఉంచట లోపల మీకు జ్ఞాన గంగ ఉంది, లోపల జ్ఞాన గంగ ఉంది. మన కాళ్ళ మీద మనం నిలబడలేక, మనం ఎవరు మనం తెలుసుకోలేక, ఎవరి వాళ్ళ మాటల మీద, ఎవరి వాళ్ళ పనుల మీద ఆధారపడి మనం జీవిస్తాం. నీకు అండర్స్టాండింగ్ లేనప్పుడు, సబ్జెక్ట్ మీద అవగాహన లేనప్పుడు నీకు మిగిలేది చెప్పరు. నీ గురువు నిజమైన గురువు అయితే ఆ సపోర్ట్లను ఓడబడతాడు. నీ గురువు నిజమైన గురువు అయితే ఏమిస్తాడు, ఆ సపోర్ట్లను ఓడబడతాడు. అబద్ధమైన గురువు అయితే సపోర్ట్ని పెంచుతాడు. సపోర్ట్ పెంచే గురువు మన గొప్ప గురువు అనుకుంటున్నాం. చివరికి చచ్చిన తర్వాత చివరి శ్లోకాలు కలుగుతుంది. నీ సపోర్ట్లు ఓడగొట్టేవాడే నిజమైన గురువు, నీ సపోర్ట్లు పెంచేవాడు నిజ గురువు. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు, లోపలన్న అంధకారాన్ని పోగొట్టేవాడిని గురువు అంటారు. ఆ అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల ఒకసారి మనకు అనిపిస్తుంది దేవుడు మనల్ని విడిచి పెట్టేశాడని. మనకి ఎప్పుడైనా బాధగా ఉందనుకోండి, దుఃఖంగా ఉందనుకోండి, రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి, తమోగుణం ఎక్కువగా ఉందనుకోండి, దేవుడు మనల్ని విడిచి పెట్టేశాడు, ఈశ్వరుడు మనల్ని విడిచి పెట్టేశాడు అనుకుంటాం. మళ్ళీ లోపు ఆయన ఆలయంలోకి మనల్ని చూసుకుని విడిచి పెట్టుకోవడానికి ఒకసారి విడిచిపెట్టేస్తాడు. గురువు కోపం కూడా ఆయన అనుగ్రహమే గుర్తించేవాడు ధాన్యుడు. ఒకసారి భగవాన్ కూడా స్వాభావించి ఇలా పై ఎత్తి ఇలా ఎత్తి పిలిచేవారు. ఒకసారి అంత గట్టిగా మాట్లాడారు, ఏమో నీలో ఏ వాసన చూసుకోవడానికి అంత ఇబ్బందిపడుతున్నాడు అని. ఒకసారి దగ్గర కూర్చున్నామని చూసేవాడు కదా, దూరంగా కూర్చున్నామని చూసేవాడు. దగ్గర కూర్చున్నాను పలకరించిన మానే సరే, దూరంగా ఉన్నాను పలకరించిన అమ్మగారు బాగున్నారని. ఈ దగ్గర కూర్చున్నాడు ఒళ్ళు మండిపోయి ఏంటి, మనకి దగ్గర కూర్చున్నా మనం మా పలకరించా ఎక్కడ దూరంగా నేను ఒళ్ళు మండిపోవడానికి ఆ పని చేసేవాడు అని. అంటే మీకు మంటలో తెలియాలని, ఆ మంట బయటికి రాకపోతే మీకు మోక్షం రాదు, ఆ మంట బయటికి రాదనుకోండి మీకు మోక్షం రాదు. ఒకసారి బాగా పరిచయం వాళ్ళతో భగవాన్ అంటే నాకు బాగా ఇష్టం మీరు అనుకుంటాను, మీరు వచ్చి కూర్చుంటే ఇలా దూడని కూర్చో, అంటే మీ మనసులో వికారాలు ఎన్ని ఉన్నాయి అన్నీ బయటికి రావడానికి అన్ని పనులు చేసేవాడు. చలంగారు ఎప్పుడన్నా కూర్చుంది, చలంగారు చలంగారు అన్నీ కూర్చుంది. చలంగారు అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా పేరున్నవాడు. ఆ పక్కన వాళ్ళు మీరు ఎవరైనా పడుతుంది, ఎవరైనా తెలియదు, మీరు ఎవరంటే మీరు ఎవరైతే మీకు తెలుసా, చదువుగారు నాన్నగారు అని పడుతుంది. మీరు ముందు మండిపోయి కట్టు చలంగారు ఏంటి చెప్పి చలంగారు అని చెప్పచ్చు కదా. నేను నువ్వు తీరా ఫెడ్రెస్ వెళ్ళేవాళ్ళ కదా, ఆంధ్రప్రదేశ్లో పేరున్నవాడిని. నేను తీరా ఫెడ్రెస్ కాదు, చదువుగారు నాన్నని చెప్పచ్చు. నాకు మీరు లేదా తెలియదు, మీరు ఏదైతే ఆ వెళ్ళి మండిపోతానికి అలా చెప్పకూడదు. చదువుగారు నాన్న ఏంటి, నాకు ఊర్లేదా తెలియలేదా, పేరు చలంగారు అని చెప్పచ్చు కదా, అదే రచయిత అని చెప్పచ్చు. అలా అనుకుంటే మీరు చదువుగారు అంటారు ఆ నాన్న అని కూడా, ఈ ఊరికి ఒళ్ళు మండిపోతుంది. పైగా మాట అమాయకత్వం ఉండటం, చదువుగారు అంటారు మన ఆచరణ వస్తారు ఆ నాన్న అంటే ఎలా అనిపిస్తుంది, వెళ్ళి మండిపోవడానికి ఆ పండుగ. జవహర్లాల్ నెహ్రూ వచ్చాను కూర్చున్నానుకుంటే జవహర్లాల్ నెహ్రూ భార్య పేరు కమల, ఆ కమల గారు భర్తనంటే ఆ జవహర్లాల్ నెహ్రూ ఏమనుకుంటాడు మనకు అర్థం ఉండదు నా మాటకు. అసలు గాంధీ గారు ఏదో కూర్చుని బాగా భర్త అంటండి, ఆ వెళ్ళి మండిపోవడానికి ఈ పండుగ చేసేవాడు. అంటే ఉన్నది లోపల ఉండేది బయటకు కట్టుకోవాలి, ఆ శరీరం చనిపోయే లోపల లోపల కల్మషం అంతా బయటకు వచ్చాడు, లోపల కథకం అంతా బయటకు వచ్చాడు, శుభ్రం పరిశుభ్రం అయిపోవాలి లోపల. అది గురువు చేసే పనాటం నీ హాసర రేఖలో నీ చూపు వెలుగుల్లో మాస్టర్ అంటారు, నీ హాసర రేఖలో నీ చూపు వెలుగుల్లో ఆ చూపులో ఎన్ని ఉండాలో ఏమంట వెలుగు. నీ హాసర రేఖలో నీ చూపు వెలుగులో ఏ మాటలు ఉన్నదో ఈ మహత్తర ప్రేమ, ఏ చాటు ఉన్నదో ఇంత అనంత శక్తి చాటు మాటలు వెలుగుచాలని రమణ. నీ హాసర రేఖలో నీ చూపు వెలుగుల్లో ఏ మాటలు ఉన్నదో ఈ మహత్తర ప్రేమ, ఏ చాటు ఉన్నదో ఇంత అనంత శక్తి చాటు మాటలు లేని చల్లని రమణ అంటున్నాను. అని చెప్పి అప్పుడు నోట్లో పడ్డ మాంసపు మొక్కలు మనం మనం ఏ మొక్కలు మాంసపు మొక్కలు, ఏ మొక్కలు పులినోట్లో పడ్డ మాంసపు మొక్కలు. ఈ అర్థం ఇష్టమే పులినోట్లో పడ్డాక బయటకు రావడానికి బయటకు వచ్చాక అనిపించాం మనం బయటకు రాలేదు. గురువు అనుగ్రహంలో పడ్డవాళ్ళు కూడా అనిపించింది. రామకృష్ణ పరమహంస గారు అన్నమాట, బుర్ర బాగు నోట్లో పడ్డ కప్ప బయటకు వెళ్ళిపోవచ్చు, చాచు బాగు నోట్లో పడ్డ కప్ప బయటకు వెళ్ళదని ఈ గురువులు చాచుప్పాము. వెళ్ళి మన ఇంటి పెట్టడం మింగేస్తారు, మీ అహంకారాన్ని తీసుకుంటారు, వాళ్ళ స్వరూపాన్ని మీకు ఇస్తారు. మీ దగ్గర పుచ్చుకునేది ఇంటి రూపానికి రాని రాదు, వాళ్ళు ఇచ్చేది మీకు బంగారు. మీ దగ్గర రాదు కూడా ఇవన్నీ నెపం కోసం పుచ్చుకుంటారు. కృష్ణుడు అంటాడు మీకు పువ్వులు జరగకపోతే ఆకులన్నీ నేను ఎత్తి మీద పడేయండి రా అంటాడు. మీకు ఒకవేళ పుష్పాలు జరగటం లేదనుకో, ఆకులు జరిగితే కదండి పుష్పాలు జరగకపోయినా మూడొందల రోజులు ఆకులు ఉంటాయి, ఆ ఆకులు నేను ఎత్తి మీద పడేయండి అంటే ఏదో ఒం పెట్టి మీకు మోక్షాన్ని ఇవ్వడం కోసం. మీ హాస రేఖలో మీ చూపు ఎనుగుల్లో ఏ మాటలు ఉన్నదో ఈ మహత్తర ప్రేమ, ఏ చాటు ఉన్నదో ఎంత అనంత శక్తి చాటు మాటలు నేను ఇచ్చాలని రమంటున్నా. భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు సార్ మాస్టర్, భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన దేవుడు అవునో కాదో నాకు అక్కర్లేదు, ఆయన ఏ కూడా నాకు అక్కర్లేదు, భగవాన్ ఎవరో నాకు ఆయన జ్ఞానం అవునో కాదో కూడా నాకు అక్కర్లేదు, భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన కూడా నాకెందుకు, ఆయన దగ్గర నుంచి దయచుకొని ఏమి పొందుతున్నాను అది నాకు కావాలి, ఆయన దగ్గర నుంచి ఆనందం వస్తుంది శాంతి వస్తుంది ఆయన ఎవరైతే నాకెందుకు. సూర్యుడు రాజులా లేకపోతే బ్రాహ్మణులు ఎవరైతే మనకెందుకు వెలుగునా, ఆ వెలుగులు ఎందుకు వెలుగుని ఎందుకు చేస్తున్నా లేదా, అలాగే భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, ఏమిటో ఏంటి ఎందుకో నాకు అక్కర్లేదు, ఏమిటో నాకు అక్కర్లేదు, ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన దగ్గర నుంచి నేను ఏది పొందుతున్నానో అది నాకు కావాలి, కానీ మిగతా గోడ నాకేలా కొంతమంది భోజనాలు ఐదు వేసి ఎవరి నుంచి పడిపోతారు ఉంచడం వాళ్ళు వాళ్ళగా ఉండలే. కొన్ని సందర్భంతో తల్లింటి వెళ్ళొచ్చి వెళ్ళకూడదని కాదు, అసలు మనిషిలో గురికి ఎక్కడ ఉందంటే వాడు వాడుగా ఉండలేక ఎక్కడ పడిపోతాడు. ఓ రోజున పాడకూడదు, ఓ రోజున కాపాడు, ఒక రోజున తిరగదు, ఏదో సంతం పాటి విషయం. దాని అర్థం ఏంటో మనం మనం లేక ఉండలేకపోతున్నాం, మనం చచ్చిపోయిన తర్వాత కదా ఇంకే పక్కింటోడు వెళ్ళి పక్కింటోడు ఇంటికి వెళ్ళి పడిపోతున్నాం, మనం చచ్చిపోయిన తర్వాత మాట ఏంటి? నీ పక్కింటోడు నీ కూడా వస్తారు, నీ ఇంట్లో నీ కూడా నీ పక్కింటోడు కూడా వస్తారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. మనకి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే సృష్టిలో ఉండగానే సృష్టిలోని స్థితికి వెళ్ళాలి. అప్పటి వరకు మనకి జ్ఞానం ఉండదు. సృష్టిలో ఉండగానే సృష్టిలోని స్థితికి వెళ్ళాలి. సత్పురుషుల సహవాసంలో 199 మంచులు ఉన్నాయి, ఒకటి చెడ్డ ఉంది. సజ్జన సాంగత్యంలో 199 మంచులు ఉన్నాయి, ఒక చెడ్డ కూడా ఉంది. పార్టీలో దుఃఖం వస్తుంది, ఇరిపోయినప్పుడు ఎంతో కొంత దుఃఖం, అంటే కళ్ళంతా నీళ్ళు రాకపోయినా ఆ దుఃఖానికి సంబంధించిన తలంతా వస్తుంది. దీనికి ఒక ఉపనిషత్తులు చెప్పాడు, వస్తే రానిమ్మన్నాడు దుఃఖం. ఎవన్నాడు? వస్తే రానివ్వండి, చంద్రుడికి కూడా ఒక మచ్చ ఉంది, కానీ చంద్రుడిలో నుంచి వచ్చే కాంతి నా మచ్చ ఆపి చేస్తుండాలి. ఈ పార్టీ మీద దుఃఖం ఉంటుంది, మనం ఇంటిపోయినప్పుడు అదొక మైనస్ పాయింటే, కానీ ఆ 99 పాయింట్లో మనకి జ్ఞాపకం వచ్చేది మైనస్ పాయింట్ ఇంకా వదిలేస్తా జ్ఞాపకం రాదు. సత్పురుషుడు సహవాసంలో ఇంటిపోయినప్పుడు ఎంతో కొంత దుఃఖం వస్తారు, పార్టీని దుఃఖాలు తీసుకొస్తాం. కానీ మైనస్ పాయింట్ ఉందని 99+ పాయింట్లు ఎక్కడ ఎదుర్కొంటాం మనం? ఓం నమః శివాయ. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఇన్నిసార్లు మనం శాంతి ఎందుకు అనుకుంటున్నాం? ఇన్నిసార్లు ఎందుకు అనుకోవాలి శాంతి? శాంతి అని మనం ఆరోగ్యంగా ఉండటానికి శాంతి అవసరం, మనం బాగుపడటానికి శాంతి అవసరం, మన పని మనం శ్రద్ధగా చేసుకోవడానికి శాంతి అవసరం, మనం చదివిన చదువు అర్థం చేసుకోవడానికి శాంతి అవసరం, మన చైతన్య స్థాయిని పెంచుకోవడానికి శాంతి అవసరం, మనం మోక్షం పొందటానికి శాంతి అవసరం, మనం ఏదైనా ఇంటికాడ మనం చేసుకునే పని శ్రద్ధగా చేసుకోవడానికి కూడా శాంతి అవసరం, సమాజంలో తోటి వాళ్ళతో జీవించడానికి కూడా శాంతి అవసరం. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళతో ఎలా నిలగాలో మీరు శాంతి మీద నేర్చుకున్నట్టు అపూర్వ. ఈ చిన్న చిన్న గొడవలకి ఎంత శాంతి ఉండదు, మరి మోక్షానికి ఎటువంటి శాంతి మనకు ఉండదు. ప్రపంచంలో అనేక రకాలైన మనుషులతో జీవించారు, ప్రపంచం గొడవించగలం మన ఇంట్లోనే రకరకాల మనుషులు వాళ్ళతోటి కలిసి జీవింపజేయటం అనేది నేర్పేది శాంతి. క్లాస్ రూమ్లో కూడా అల్లర పిల్లలు అంటారు, మేస్తారు చక్కగా కూడా పెట్టేది కలగట్టారు. ఆ అల్లర పిల్లలతోడు కూడా అల్లర పిల్లలతోడు కూడా ఎలాగ వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకుని వాళ్ళ కూడా చదువు చెప్పడానికి వాళ్ళకి ఎలా అల్లర పిల్లలు కూడా ఎలా చదువు చెప్పాలో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో కూడా అది కూడా మనకు అర్థం అవడానికి మనకి శాంతి కావాలి. జగన్ గారు ఏమంటారంటే భగవాన్ చెప్పి నేను అల్లరవాడిని, నేను బ్యాక్ బెంచీలో నేను కూర్చేటట్టు అల్లరి చేస్తాను, ఫ్రంట్ బెంచీలో పడేసుకోవాలి. సగడ సగండి అల్లరి చేసిన పిల్లలందరూ మేస్టర్ ఎందుకుండా కూర్చొని ఏ ఒక వెనక్కి సర్దుకుంటాడు, నేను తిరిగిపోతాను మరంటాడు అక్కడి నుంచి. కొన్ని పిల్లలు అంటే అది కోకలు ఉన్నాం అంటే వాళ్ళు మేస్టర్కి సాపాటు లేదని అటు ఇటు ఊరిపోతున్నారు అంటే వాళ్ళు ఇద్దరు అమ్మంతని కూడా వచ్చేసారని ఇటువంటి మాట వెనకాల బెంచీలో కూర్చు వాళ్ళకి కోకలు ఉండవు కానీ అన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే చలన్ గారు ఏమన్నారు, నన్ను ఫ్రంట్ బెంచ్లో వేసుకుని ఉన్నారు, అంటే ఇది గడిచేది అలాగే లేకుండా పడి ఉంటారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శాంతి అంటే మీకు అర్థం అవుతుంది కదా, ఓం శాంతి. ఓం శాంతి అంటే ఎలా పిల్లలతోటి క్లాసులో టీచర్ పెట్టాను కూడా నేషనల్కి ఉండాలి, శాంతి ఉండాలి. ఓం శాంతి. ఓం శాంతి అంటే శాంతి అంటే మీ యాంత్రికంగా అనక శాంతి అంటే ఇంత గొడవ ఉంది, శాంతి అంటే ఇంత అర్థం ఉంది, శాంతి అంటే ఇంత లోతులు ఉన్నాయి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. 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 శాంతి అంటే మీకు అర్థం అవుతాను కదా, ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. Oh. సాంక్షులు రౌతులు కాకనిష్ఠులు క్రీస్తులు సాంక్షవాదం.